మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం February 17, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మై ఇన్ మీడియా శ్రోతలకు వేదిక కార్యక్రమానికి స్వాగతం అండి. మీరు వింటున్నది మా 22వ ఎపిసోడ్, అంతే కదా అనంత్?
21వ
ఎపిసోడ్. మళ్ళీ పునః స్వాగతం మీ అందరికీ ఎప్పట్లాగానే. సో ఇవాళ మనం క్విక్ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆనంద్, నువ్వు కూడా ఒకసారి మన శ్రోతలందరికీ విష్ చేస్తే లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. యా,
అందరికీ శుభోదయం అండి. ఇండియాలో ఉన్న వారందరికీ శుభోదయం, అలాగే యుఎస్లో ఉన్న వాళ్ళకి కళ్ళు నులుముకుంటున్నా అనే పదం వాడి అనంత్ ఆల్రెడీ డిస్క్రైబ్ చేశాడు. మేబీ నాట్ షూర్, బట్ ఇంకా యాక్టివ్గానే ఉండుంటారనుకుంటున్నాను, ఇంకా మేల్కొనే ఉండుంటారనుకుంటున్నాను, ఎందుకంటే వీకెండ్ కాబట్టి. వేదిక కార్యక్రమానికి స్వాగతం అండి అందరికి. అనంత్, సో నువ్వు లెక్కల్లో కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నావు, అంత దూకుడు పనికిరాదు. 21 తర్వాత 22 మా తెనాల్లో
సడన్ గా గుర్తు రాలేదు. 21 అనే గుర్తుంది, మనం లాస్ట్ టైం మిస్ అయ్యాం అనే విషయం నేను మర్చిపోయాను యాక్చువల్ గా.
అదే మా తెనాల్లో లెక్క చెప్తున్నా.
సో ఎనీవే, రా ఇప్పుడు మనం ముందుగా మన ఇప్పుడు పుల్వామాలో 44 మంది మన భారత సైనికులు చనిపోయారు ఉగ్రవాద దాడిలో. ఉగ్రవాద కాదు, ఉగ్రవాద రెండిట్లో టెర్రరిస్ట్ అనుకోవచ్చు, నాట్ మిలిటెన్సీ, ఇట్స్ టెర్రరిజం. టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన 44 మందికి ముందుగా మన సానుభూతి తెలుపుతూ, అలాగే వాళ్ళు వీరమరణం చెందారని మనందరం ఆ దేవుడు వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ కూడా ఒక్క మనం కండోలెన్సెస్ తెలుపుదాము. అలాగే ఆనంద్, నువ్వు కూడా చెప్తావా?
అలాంటి వీరజన జవాన్ల మరణానికి నివాళులర్పిస్తున్నాం అండి. వేదిక కార్యక్రమం మై ఇండియా మీడియాలో ఇందాక కూడా భాస్కరాచార్య గారు, తర్వాత మన బాబు బంగారం గారి షోలో కూడా అందరూ చెప్తున్నారు, కండలెన్సెస్ చెప్తున్నారు. సో మా నివాళులు కూడా అండి. ఓం శాంతి వారందరికీ.
టాపిక్ కూడా దాంతోనే స్టార్ట్ చేద్దాము. చాలా ఊరిలో కానీ అంతకుముందు పఠాన్ కోట్, ఇప్పుడు ఇది, సో ఇది చాలా ఈ తీవ్రవాద ఈ ఉగ్రవాద ఘాతకాలు ఇవి ఎట్లా ఆపాలి అనే దాని మీద ప్రతి ఐడియాలజికల్గా అందరూ డివైడ్ అయిపోయి ఉన్నారు. కొంతమంది ఏమో యుద్ధం అక్కర్లేదు, ఏమి అంతా అసలు రెండు వైపులా ప్రశాంతంగా ఉంటే అంతా బాగానే ఉంటుంది, అట్లా సాఫ్ట్ స్టాండ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే యుద్ధం అనేది అవసరం, వీళ్ళు ఇలాగా చేస్తే ఎట్లాగా అంటూ కొంతమంది మాట్లాడుతుంటారు. నీ ఒపీనియన్ చెప్పు దీని మీద ఫస్ట్.
ఓకే, దేనికైనా ఒక చర్య, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు దానికి ప్రతీకార చర్య కింద జరగాల్సిన అవసరం ఉంది. ఇదేదో మనం ఐ ఫర్ ఐ అది తప్పు, లేకపోతే భారతదేశం అలాంటిది కాదు, ఇలాంటివన్నీ వస్తున్న సందర్భాలు చాలా సార్లు వస్తాయి కూడా. కానీ ఏంటంటే మన సావర్నిటీని, సార్వభౌమాధికారాన్ని ధిక్కరించేలాంటి చర్యలు ఇవన్నీ. ఏది జరిగినా కానీ మన ఆర్మీ మీద దాడి జరిగినా కానీ మన కంట్రీలో జరిగిన దాడులు ఏవైనా కానీ అవి మన యొక్క సావర్నిటీని దెబ్బతీసే విధంగా ఉన్నప్పుడు దేశానికి హక్కు ఉంది, ఒక దేశం కింద మనం చర్య తీసుకునే హక్కు ఉంది, అది ఎలాంటిదైనా కావచ్చు. దానిలో వన్ ఆఫ్ ది ఫార్మ్స్, వన్ ఆఫ్ ది రిటాలియేషన్ లో వన్ ఆఫ్ ది ఫార్మ్స్ ఏంటంటే ఏంటి, యుద్ధం కాకపోయినా కఠిన చర్యలు తీసుకోవడం అనేది ఖచ్చితంగా జరగాల్సిన విషయం. అలాంటి దీనిలో ఎలాంటి సందేహం లేదు, సగటు భారతీయుడికి ఎవరికి కూడా అలాంటి విషయంలో సందేహమే లేదు. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా ఎలాగ మనం దీన్ని రిప్లై చేస్తాము అని. మనకి ఎలాగ ప్రొజెక్ట్ చేశారంటే భారతదేశం అహింస పరమో ధర్మ ఇలాంటి ఇవన్నీ పెట్టేసరికి శాంతి, ఇవన్నీ ఈ పీస్, వరల్డ్ పీస్, ఇవన్నీ ఏంటంటే లిబరలిస్టిక్ వ్యూస్, వీటికి చాలా మోటివ్స్ ఉన్నాయి. సో వాటి దగ్గరికి వెళ్లకుండా ఉండేటట్టు అయితే సగటు భారతీయుడిగా నేను ఎక్స్పెక్ట్ చేసేది కూడా ప్రభుత్వం నుండి కాని మన నుండి కాని మన ఆక్రోషం ఎస్పెషల్లీ ఈ ఈ సంఘటన వల్ల చాలా మంది ఈవెన్ కామన్ పీపుల్ కూడా చాలా రియాక్ట్ అయ్యి అసలు చాలా భావోద్వేగంతో ఉన్నారు. సో దీనికి కరెక్ట్ అయిన చర్య జరగాలి. అది అది వాళ్ళ ముందుగా ఏంటంటే ఆ కుటుంబాలకి న్యాయం జరగడం అనేది అది మనం న్యాయం చేయాలిగా ముందు మన మన దీని ప్రకారం ముందు న్యాయం జరగాలి. న్యాయం ఎలా జరగాలి? ఓన్లీ ఏదో కోర్టులో ట్రయల్స్ జరగడం వల్లే న్యాయం కాదు కదా. ఎలాంటి వాటికి అలాగా జరగాలి. సో ఇలాంటి గట్టి దెబ్బ తగిలినప్పుడు దానికి తగ్గట్టుగానే చర్య జరగాలి. సో దిస్ ఈస్ మన ఒపీనియన్ కాదు, 99% భారతీయులకున్న ఒపీనియన్. ఆ 1% ఎవరో మనం చెప్పకండి. ఎస్
యాక్చువల్ గా ఇప్పుడు ఇందులో కూడా సందట్లో సడేమియా అని అంటారా, ఆ పదాన్ని వాడచ్చులే తెలియదు కానీ చాలా మంది ఇందులో కాస్ట్ల్ని చూడడం, అంటే చనిపోయిన 44 మందిలో అట్లా చేసేవాళ్ళు. కొంతమంది ఏమో దీన్ని ఇప్పుడు చక్కగా మోడీ వాడేసుకుంటాడు కాబట్టి మోడీ దీంట్లో బెనిఫిషియరీ అవుతాడు కాబట్టి ఇంకా ఈజీ ఇప్పుడు హాయిగా, అంటే అసలు ఇది ఇది గవర్నమెంటే చేయించింది అంటూ ఇంకొంతమంది. సో నాకు చూస్తే వీళ్ళందరిని చూస్తే అసలు వీళ్ళందరూ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల కదా వీళ్ళందరూ ఇలా తయారైంది, ఇలా మారిపోయింది అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట.
అవును, మోర్ దాన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనంత, నేను చెప్పేది ఎడ్యుకేషన్ సిస్టమ్ కన్నా ఈకో సిస్టమ్, ఎడ్యుకేషనల్ ఈకో సిస్టమ్ అనేది మనకి సరిగ్గా లేదు. ఎడ్యుకేషన్ వల్లే అంటే నేను ఎప్పుడు నమ్మను చదువుకుంటేనే ఒకటి ఇలా మారిపోతాడు, చదువుకుంటేనే అలా మారిపోతాడు. మేబీ అంటే అవేర్నెస్ పెరుగుతుందేమో కానీ చదివిన తర్వాత కీకరకాయ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఎందుకు జరుగుతుందంటే ఈకో సిస్టమ్ లో సరిగ్గా ఈకో సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల. ఎడ్యుకేషన్ ఒక్కటి అంటే మనకి హిస్టరీ చదవడం వల్ల డీసెన్సిటైజ్ అవడం అనేది జరుగుతుంది నిజమే, కానీ అది చెప్పేవాడిని బట్టి ఆ ఆలోచన ధోరణిని మనం మన బుర్రల్లో ఎక్కించే వాడిని బట్టి సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ఈకో సిస్టమ్. సో అది ఇంకా డేంజర్ అనేది నా అభిప్రాయం. సో నువ్వు అన్నది కరెక్ట్, ఎందుకంటే ఎంతమంది దీనికి పరుగా ఉన్నారో కొంతమంది అందులోనూ మహామేధావులు అనబడే వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారు. చాలా హేయమైన విషయం. ఇలాంటి టైంలో మోటివ్స్ ని పెట్టి తర్వాత కాన్స్పిరసీ థీరీస్ అంటారు, కాన్స్పిరసీ థీరీస్ ని బయటికి తీసుకొచ్చి అన్నెసరీ టైమ్స్ లో అన్నెసరీ ఇవేంటంటే ఇది చాలా సహజమైన ఇది మన మన మీడియాకి, అట్లీస్ట్ మన మీడియాకి. మేబీ నాకు తెలుసు 9/11 జరిగినప్పుడు అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మీడియా మోటివ్స్ ని ఆపాదించడం అనేది జరిగి ఉండకపోవచ్చు అక్కడ
యుఎస్ఏలో.
సాలిడారిటీ అనేది ఫస్ట్ చేయలేదు, తర్వాత వచ్చాయి. ఐ అండర్స్టాండ్ సాలిడారిటీ మెయింటైన్ చేయాలి, కానీ మనకి ఇప్పుడు అదే ఫస్ట్ మనం చర్చించుకోబోయే అంశం అండి. ఇప్పుడు పుల్వామా అటాక్స్ ఆఫ్టర్, ఇప్పుడు అందరికీ కూడా పుల్వామా అటాక్స్ ఎలా జరిగాయి, ఎందుకు జరిగాయి, ఎవరు చేశారు, ఇవన్నీ తెలిసిన విషయాలే. ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చిన విషయాలే, అందరూ చర్చించారు. చాలా ఇది చాలా బాధాకరమైన విషయం. 44 మంది వీర జవాన్ల దాడి జరిగి వారు చనిపోయారనంటే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చరిత్రలోని మన భారతదేశ చరిత్రలోనే. సో ఇలాంటి ఇది జరిగినప్పుడు వీటి గురించి డీటెయిల్స్ అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆల్రెడీ వచ్చాయి. సో దాని గురించి మేము చర్చించబోవట్లేదు. ఏంటి అంటే జైషి మొహమ్మద్ అనే సంస్థ చేసింది, అది పాకిస్తాన్ రిలేటెడ్, ఇవన్నీ కరెక్టే. వీటికి ఆల్రెడీ విశ్లేషణలు జరుగుతున్నాయి, టీవీ చర్చలు జరుగుతున్నాయి, అందరికి అవేర్నెస్ కూడా పెరిగింది, జనాల్లో కూడా వెళ్ళిపోయింది. సో దాని మీద మాట్లాడే ఇది కంటే మేము ఈ వేదికలో ఈ కార్యక్రమంలో మేము చేయదలిచే విషయం ఏంటంటే వీటికి వచ్చిన రెస్పాన్సెస్ ఏంటి, అసలు సోషల్ మీడియాలో కొంతమంది పర్వర్టెడ్ ఫెలోస్ ఎలా ఆలోచించడం స్టార్ట్ చేశారు ఫస్ట్ డే నుండే, డే వన్ నుండే. సో వాటి గురించి చర్చిస్తున్నాం, వాటికి మూల కారణాలు ఏంటి, వాటిని ఎలాగ మనం యూనో కౌంటర్ చేయొచ్చు అనేది ఈ టాపిక్ యొక్క ఉద్దేశం అండి. సో దాని గురించి మాట్లాడుకుంటున్నాం మేము.
ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు జైషే మహమ్మద్ కిను ఇండియన్ గవర్నమెంట్ కి ఏదో సంబంధం ఉంది కాబట్టే ఇప్పుడు అటాక్ చేశారు ఎలక్షన్స్ ముందు అనేది చెప్తున్నారన్నమాట. దీన్ని ఎలా కౌంటర్ చేయొచ్చు అంటే నేనేమనుకుంటున్నానంటే అసలు ఒక ప్రధానమంత్రి అసలు డిఫెన్స్ విషయాలు లేకపోతే దేశ భద్రతకు సంబంధించిన విషయాలు అంత ఈజీగా కేవలం ఒక పార్టీ అనేసుకుని మనం ఇలా చేయిద్దాం అనుకుంటే అవ్వదు. అదేదో అతడు సినిమాలో ముఖ్యమంత్రి మీద డైరెక్ట్ తన మీద తను దాడి చేయించుకునే డ్రామా ఉంటుంది కదా, మనకి ఆంధ్రప్రదేశ్ లో కూడా 2-3 సార్లు జరిగింది అది ఈ మధ్యన. అలాంటివి చేయించవచ్చు కానీ అంటే అలాంటివి చేయించవచ్చు. మల్లెల బాబ్జీ అని ఒక ఉదంతం ఉండింది ఎన్టీ రామారావు టైంలో. అట్లాగే ఇప్పుడు మొన్న ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి మీద జరిగింది, బట్ అది జగన్మోహన్ రెడ్డి మీద జరిగింది ఎవరు చేయించింది దాడో తెలియదు ఇంకా.
అది
పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ స్టోరీస్. నేను రెండింటిని బిలీవ్ చేస్తా, మేబీ చంద్రబాబు నాయుడునే చేయించుండొచ్చు, లేదు జగన్మోహన్ రెడ్డి తాను తాను కూడా చేయించుకోవచ్చు. నిజాలు
విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ దిస్ దోస్ టూ పార్టీస్ ఉన్నాయి, అది అంతే అంతవరకే. సో అది ఎన్ఐఏ హ్యాండిల్ చేస్తుంది అన్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎన్ఐఏనా సెంట్రల్ ఆర్గనైజేషన్, ఓకే లెట్ అస్ నాట్ గో ఇంటూ దట్. బట్ ఏంటంటే అర్థమైంది నువ్వు చెప్పేది. నువ్వేమంటున్నావంటే ఇదేదో చిన్న చర్య కాదు, ఒకళ్ళ ఒకళ్ళిద్దరికి ఎఫెక్ట్ అయ్యే విషయం కూడా కాదు.
అవును,
ఇది సైనికులు అంటే వాళ్ళు 44 మంది అంటే, అది ఆ కామెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు సైనికులు అనే వాళ్ళ మీద ఎలాంటి రెస్పెక్ట్ ఎలాంటి ఇది వాళ్ళ లేదనే చెప్పాలి. అంత డీసెన్సిటైజ్డ్ ఇది చెప్పారంటే, ఒక వ్యక్తి ఇలా చేయించాడు లేకపోతే ఒక ఫలానా పార్టీ చేయించింది అని చెప్పగలుగుతున్నాడంటే వాడంత డీసెన్సిటైజ్ అయి ఉంటాడు, వాడంత యూనో డేంజరస్ థింకరో అర్థమైపోతుంది అక్కడే.
అంటే
ఇలాంటి కాన్స్పిరసీ థియరీస్ ని ఆలోచించేది. సో యా, సో నెక్స్ట్, సో ఇది ఇది వన్ ఆఫ్ ది కథనాలు. సో దీనికి నువ్వు
అసలు ఇంకొకళ్ళు నెక్స్ట్ ఏంటంటే, అసలు ఇంకొకళ్ళు అసలు ముందు దాడిని ఖండించడం మానేసి దీన్ని బీజేపీ ఎక్కడ దాన్ని యూజ్ చేసేసుకుంటుంది అనే మైండ్ సెట్ లో ఇంకొంతమంది మాట్లాడుతుంటారు. సో నా పాయింట్ ఏంటంటే, బీజేపీ ఎప్పుడు వాడుకోగలదు అంటే తిరిగి దాడి చేసి గెలిచినప్పుడు వాడుకోగలదు. లేకపోతే బీజేపీ వాడుకోవడం ఇప్పటికిప్పుడు బీజేపీ ఏం వాడుకోవడానికి అవకాశం లేదనేది నా పాయింట్ ఫస్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, నువ్వు కూడా వాడుకోవచ్చుగా ఇఫ్ యు ఆర్ సో ఇఫ్ యు ఆర్ నేషనలిస్టిక్, నువ్వు కూడా నేషనలిస్టిక్ కావచ్చుగా, నీకు కూడా దేశభక్తి, నువ్వు కూడా బీజేపీ లెవెల్లో నువ్వు కూడా మాట్లాడచ్చుగా. చాలా విషయాల్లో మనం యు టేక్ ఏ స్టాండ్ పాయింట్ వేర్ ఇట్ ఈస్ అగెన్స్ట్ ద కంట్రీ, అప్పుడు అప్పుడు నీకు ఆ నైతిక హక్కు ఉండదు కదా, అంతే కదా. యాంటీ హిందూ థింగ్స్ మాట్లాడుతుంటారు చాలా పార్టీలు, అప్పుడు హిందూకి ప్రోగా మాట్లాడే అవకాశాన్ని కోల్పోతున్నావు. ఇప్పుడు సహజంగా బాలగోపాల్ గారు కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మోస్ట్లీ యాంటీ హిందూ ఉంటారు అనుకో, వాళ్ళు ఆటోమేటిక్ గా హిందువులకి హిందువులకు సపోర్ట్ గా మాట్లాడే అవకాశాన్ని లేకపోతే హిందువులకి అనుకూలంగా ఉండే అవకాశాన్ని వాళ్ళు కోల్పోతారు దీర్ఘకాలంలో.
కోల్పోతారు సరే. ఇప్పుడు ఆ పర్సెప్షన్ ఇష్యూస్ పొలిటికల్ యాంగిల్ అనేది ఒక పాయింట్ నేను కంప్లీట్ గా అగ్రీ చేస్తాను. వీళ్ళు దీన్ని అంటే ఆ లెవెల్లో చూస్తే గనక మనం అన్ఫార్చునేట్లీ అంత అంత దిగజారలేదు కాబట్టి మనం. కాకపోతే ఏంటంటే దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ నువ్వు ఇస్తున్నావు నాకు అర్థమైంది. అదేంటంటే ఒకవేళ నువ్వు పొలిటికల్ గా ఒక పర్టికులర్ పార్టీ ఏం చేస్తుంది అనుకుంటే అదే స్కోప్ నీకు కూడా ఉంటుంది. సో అది వేరే విషయం. ఏడుస్తున్నారు చాలా మంది, ఏడుస్తున్నారు దీని మీద జరుగుతుంది. కాకపోతే ఆ పొలిటికల్ యాంగిల్ తీసేసి అవి కొన్ని పొలిటికల్ పార్టీలు చేస్తున్నాయి అనుకుందాం, లేకపోతే ఒక ఈ పొలిటికల్ పార్టీలకి అసోసియేటెడ్ వ్యక్తులు చేస్తున్నారు అనుకుందాం. ఓకే, అవి పక్కన పెడదాం. ఇది ఎందుకంటే ఇలాంటివి అంటే అంతకుముందు కాందహార్ హైజాక్ జరిగింది వాజ్పేయి చేయించారనే, లేకపోతే 2611 జరిగింది ఎన్టీ మన్మోహన్ సింగ్ చేయించారనే, ఇవి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు. అసలు ఇంకొకటి ఏంటంటే 20 ముంబై దాడులు జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ కి సాజిష్ అని ఈ సదరు డిగ్గి బాబా, అతను డిగ్గి రాజా, అతను దాని మీద అదొక కాన్స్పిరసీ అని చెప్పి ఈయన పుస్తకం కూడా రిలీజ్ చేశాడు
ఆ రోజుకే, నైట్ కో నెక్స్ట్ డే కో.
యా యా, సో అవి ఇవన్నీ ఏంటంటే చాలా హేయమైన చర్యలు. సో లెట్ అస్ నాట్ గో పొలిటికల్లీ, దట్ ఈస్ వెరీ వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ యునో కౌంటరింగ్ థింగ్స్ అండ్ ఎన్కాషింగ్ థింగ్స్, అది పక్కన పెడతాం. కానీ మామూలు జనాలు కూడా రెస్పాన్సెస్ ట్విట్టర్ లో కానీ లేకపోతే ఫేస్బుక్ లో కానీ రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి దాని మీద కమెంట్స్ మనం చర్చిద్దాము. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలానో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే దాడు జరగాలి అందరూ పెడుతున్నారు, అందరూ ఏంటంటే పాకిస్తాన్ మీద దాన్ని వేసేద్దాం కుదేద్దాం ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే అందరికీ ప్రేక్షకులు చూస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు అలాగా ప్యాషనెట్ గా మాట్లాడితే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే సగం సగానికి సగం మంది ఆలోచించరు ఏంటి అనేది విషయం ఆలోచించరు, ఒక జోష్ లో మాట్లాడుతుంటారు. దట్ ఈస్ గుడ్ గుడ్ ఇన్ ఎ వే ఇట్ ఈస్ గుడ్, ఇప్పుడు అవసరమైన విషయమే. కాకపోతే ఏంటంటే దానికి కావలసినంత బ్రెయిన్ ఎఫర్ట్ పెట్టరు, పెట్టకుండా మాట్లాడుతుంటారు ఏవేవో చెప్తుంటారు. అది ఓకే, ఆ సంగతి మెయిన్ స్ట్రీమ్ మీడియా కొంచెం ప్రస్తుతానికి మనం సైడ్ చేద్దాం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించిన కొంతమంది లేకపోతే కొంతమంది ఏంటి పెద్ద పెద్ద పదవుల్లో పెద్ద పెద్ద వీటిలో ఉన్నవాళ్ళు లైక్ కంపెనీస్ లో ఉన్నవాళ్ళు లేకపోతే మేనేజర్స్ ఇలాంటి వాళ్ళు వాళ్ళు పర్సీవ్డ్ టు బి హైలీ ఎడ్యుకేటెడ్ కదా, అలాంటి వాళ్ళు పెట్టిన ట్వీట్స్ కానీ పోస్టులు కానీ దే ఆర్ సెలబ్రేటింగ్ దట్ పుల్వామా ఇన్సిడెంట్ ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి హౌస్ ద జైష్ అని చెప్పి ట్యాగ్ లైన్ ఇచ్చి పెట్టిన ట్వీట్స్ ఇవి జరిగాయి. వీటికి రిటాలియేషన్ జరిగింది, చర్యలు తీసుకున్నారు అదంతా. కానీ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇవి రిటాలియేషన్ జరిగింది కదా అని మనం హమ్మయ్యని ఆనందపడక్కర్లేదు. ఎందుకంటే ఇది ఈ చర్య బై ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వెరీ చాలా బాధాకరమైన విషయం. అసలు మన ఏంటి శత్రువులు మన జవాన్ల మీద దాడి చేసి వాళ్ళని చాలా హేయకరమైన దీన్ని వాళ్ళని హతమారిస్తే హౌస్ ద జైష్ అని పెట్టి అంటే ఇది మాక్ చేయడం, యు నో రైట్ హౌస్ జోష్ అని ఉరి సినిమాలో ఒక ఇది డైలాగ్. సో దాన్ని తీసుకుని నువ్వు హౌస్ ద జైష్ అని నువ్వు మాక్ చేస్తున్నావు అంటే నువ్వు చదివిన చదువెందుకు, నీ ఇంటెలెక్చువాలిటీ ఏంటి? సో ఇవన్నీ పర్వర్టెడ్ ఇంటెలెక్చువల్స్ వీళ్ళంతా. జేఎన్యూలో ఉన్న వాళ్ళంతా మహా మంచి 99.9% క్రీమ్ బ్యాచ్, అంటే 99.9% వాళ్ళ ఎగ్జామ్ లో తెచ్చుకుని వాళ్ళు జేఎన్యూలోకి వెళ్ళిన వాళ్ళే. అలాంటి వాళ్ళే టుక్కడే టుక్కడే గ్యాంగ్ కింద వాళ్లే సగం మంది మారారు. సో ఇలాంటి నువ్వు ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఇందాక అని చెప్పింది, నేను ఎడ్యుకేషనల్ ఎకో సిస్టమ్ అని చెప్పిన దానికి ఎగ్జాంపుల్స్ ఇలాంటి వాళ్ళే. సో దాని గురించి మనం మాట్లాడదాం. లెట్ అస్ నేమ్ సమ్ ఆఫ్ దెమ్ సో దట్ మన శ్రోతలందరికీ కూడా అర్థమవుతుంది ఇలాంటివి జరుగుతున్నాయి, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఎంత ప్యాషనేట్ గా అయితే అందరం మనం మన భావాల్ని వ్యక్తపరచడానికి పోస్టులు ఎవరు ఎప్పుడు అంత ముందు ఫేస్బుక్ లో పోస్టులు పెట్టిన వాళ్ళు కూడా షేర్ చేయడం, వాళ్ళ ఓన్ థాట్స్ ని వాళ్ళు ముందుకు తీసుకురావడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇన్ దేర్ ఓన్ ఫామ్. బట్ ఇలాంటి వాటి గురించి లెట్ అస్ నేమ్ సమ్ ఆఫ్ దెమ్, నీకు తెలిసిన విషయాలు చెప్పు అనంత. సో మనం దీని తర్వాత ఇవి జరుగుతున్న వాటిని ఎలాగ మనం ఎరాడికేట్ చేయాలి వీటి గురించి ఇంకొంచెం చర్చిద్దాము, ఇంకో 15-20 మినిట్స్ చర్చించి దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో బట్ ఫస్ట్ ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు దాని గురించి
మన తెలుగు ల్యాండ్ లో నుంచి చూస్తే గనక మనకి యాజ్ యూజువల్ మహేష్ కత్తి ఒక రైటప్ రాశారు ఈ మధ్యన, కోటింగ్ బాలగోపాల్ ని కోట్ చేస్తూ, అలాగే బష్రత్ పీర్ అని ఒక అతను ఉన్నాడు న్యూయార్క్ బేస్డ్ జర్నలిస్ట్ అన్నమాట ఆయన కాశ్మీరీ. సో వాళ్ళ గురించి రాస్తూ ఇది రెండు దేశాలు కేవలం ఒక తమ ఈగో కోసం కొట్టుకుంటున్నాయి, కొట్టుకుంటూ ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళని నాశనం చేస్తున్నాయి, ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళని కష్టాలు కొందేస్తున్నాయి అంటూ రాశారనమాట. ఒకసారి ఊరికే చదువుతాను వినండి. అందానికే అందం కాశ్మీరం, భూమిలో స్వర్గం కాశ్మీరం, 1989 తర్వాత పాకిస్తానీ ఉగ్రవాదుల స్థావరం కాశ్మీరం, భారతీయ సైన్యం పర్మనెంట్ గుడారం కాశ్మీరం. సో తర్వాత ఏమన్నారంటే 2 దశాబ్దాలు గడిచిపోయాయి, ఒక తరం మారింది. కాశ్మీర్ లోయ నుంచి తరిమి వేయబడ్డ కాశ్మీరీ పండితులు ఒకవైపు, తుపాకీ నీడలో జీవితం గడుపుతున్న కాశ్మీరీ ముస్లింలు, మొత్తంగా కాశ్మీరీ ప్రజలు ఈ సమస్యను ఎలా చూస్తున్నారో, వారి మనసుల్లో ఎటువంటి భావాలు ఉన్నాయో ఒక తెలియ మన మనకెప్పుడు తెలుసుకోదలచని కోణం. అంటే తెలుగు వాళ్ళు ఎవరో తెలుసుకోదలుచుకోరట, అంటే నేషనల్ దేశభక్తులు ఎవరో కూడా వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోరు, ఊరికే ఇక్కడి నుంచి గైగైమని అరుస్తూ ఉంటారు అనేది ఇన్నర్ వాయిస్ అన్నమాట అక్కడ. సో
ఈయన మహామేధావు కాబట్టి ఈయన తెలుసుకున్నాడు,
ఆయన తెలుసుకున్నాను
చూసాను. యా
సో అత్యవసర కోణాన్ని ఆవిష్కరించే పుస్తకం కర్ఫ్యూడ్ నైట్. ఇది ఒక కాశ్మీరీ యువకుడి జ్ఞాపకాల నిజాల కథల శోధన ప్రయాణం. 1989లో కాశ్మీరీ మిలిటెన్సీ విస్తృతంగా తలెత్తినప్పుడు బష్రత్ పీర్ ఒక టీనేజీ కుర్రాడు. తన స్కూల్ ఒక ఉగ్రవాద అడ్డాగా మారటం, అన్యాయం అయిపోతున్నామన్న భావన మధ్య తుపాకీని దగ్గరగా చూసి మిలిటెన్సీని రొమాంటిసైజ్ చేయడం, అచ్చు సింధూరం సినిమాలో రవితేజ్ చేసినట్టు, తన దేశంలోనే తనను ఒక అన్యుడిగా చూస్తూ అడుగడుక్కి ఐడెంటిటీ కార్డులు అడగడం, అమానుషంగా చూడడం, కొద్దిలో అన్యాయ పరిష్కరించి తప్పించుకోవడం, మిత్రులు ఎన్కౌంటర్లో చనిపోవడం వంటి ఘటనల నేపథ్యంలో తీవ్రవాదం పట్ల ఆకర్షితుడవుతాడు. కానీ కుటుంబ ఒత్తిడుల మధ్య పై చదువుల కోసం అలీగఢ్ పంపేయబడతాడు. 2003 వరకు అలీగఢ్లో చదువు, ఢిల్లీలో రెడిఫ్, తడల్కా, గార్డియన్, ఫైనాన్షియల్ టైమ్స్ వంటి పత్రికల్లో ఉద్యోగం తర్వాత తన అనుభవాల్ని వెతుక్కుంటూ కాశ్మీర్ ప్రయాణం అవుతాడు. పాత జ్ఞాపకాలు, పరిచయాలు, ఉగ్రవాద కథలు, కుటుంబాల శోకాలు, యువత నైరాశ్యం, కోపం, ద్వేషం వంటి ఎన్నో భావనల వెనుక ఉన్న ఆలోచనల్ని, అభిప్రాయాల వెనుక అనుభవాలని వీళ్ళు భలే రాస్తారు. అన్ని
అదే అదే వీళ్ళకే తెలిసినట్టు
యా భావనల వెనుక ఆలోచనల్ని, అభిప్రాయాల వెనుక అనుభవాలని మనసులో పొందుపరచి అక్షరబద్ధం చేస్తాడు. ఇప్పుడు ఈ రచయిత న్యూయార్క్ లో జీవిస్తున్నాడు. బష్రత్ పీర్ జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సాగిన అనుభవాల జ్ఞాపకాల ప్రయాణాల కథనం కర్ఫ్యూడ్ నైట్. అది ఆయన కరెక్ట్ గా చెప్పింది. బ్రూటల్లీ బ్యూటిఫుల్లీ రిటన్, బ్రూటల్లీ హానెస్ట్ అండ్ డీప్లీ హర్ట్ఫుల్ అని ప్రముఖ ఇండియన్ ఇంగ్లీష్ రచయిత ఖుష్వంత్ సింగ్ చే కితాబు దక్కించుకున్న పుస్తకం. ఖుష్వంత్ సింగ్ అనే ఆయన హిస్టారియన్, ఆయన ఇంగ్లీష్ రచయిత, అంతేవరకేగా సెటైరిస్ట్.
సెటైరిస్ట్ హిస్టారియన్ అంటే ఇన్ ద సెన్స్ ట్రైన్ టు పాకిస్తాన్ లాంటివి రాయడం వల్ల మేబీ ఆ కోణంలో కూడా, ఎందుకంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన ఉన్నాడు కాబట్టి.
వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, చాలా బాగా చెప్పాడు, కరెక్టే. ప్రతి మన దేశంలో ప్రతి ఇన్సిడెంట్ కి ఒక పెద్ద హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంటుంది. నేను నాకు అర్థమైనంత మేరకు ఈయన ఎలా చూస్తున్నాడంటే, దీన్ని ఒక భూ వివాదంగా చూస్తున్నాడు, దీంట్లో రిలీజియన్ చూడట్లే ఆయన.
చూడట్లేదు అని అంటే ఆ పర్సెప్షన్ తీసుకురావట్లేదు, తీసుకురావట్లేదు ఆ చర్చలో తీసుకురాలేదు. అండ్ కర్ఫ్యూడ్ నైట్స్ పుస్తకం గురించి చెప్తే అది కూడా ఏంటంటే మేబీ బ్రూటల్లీ ఆనెస్ట్ గా రాయాల్సి ఉండొచ్చు, అదంతా కరెక్టే. కాకపోతే ఇప్పుడు రిలవెన్స్ ఏంటి? ఇప్పుడు 2 దశాబ్దాలు గడిచాయి, ఇవన్నీ రాసుకొచ్చాడు ఆయన, ఇప్పుడు రిలవెన్స్ ఏంటి? ఇప్పుడు మరి స్టోన్ పెల్టర్స్ అంటే ఈయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, భారత ఆర్మీ ఒకవైపు, మిలిటెంట్స్ ఒకవైపు కొట్టుకుంటూ ఉండడం వల్ల స్వర్గభూమి లాంటి కాశ్మీరు ఇప్పుడు ఇలాగైపోయింది అని. ఇది మన ఇది మన హేదర్ హేదర్ అనే ఒక మహా గొప్ప సినిమా కూడా వచ్చింది, విశాల్ భరద్వాజ్ తీసిన సినిమా. దానికి
రైటర్ ఈయనే కదా,
ఈయనే దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. యా సో ఈయనే. సో ఏంటంటే ఆ సినిమా గొప్ప, ఈయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది షాహిద్ కపూర్ కి. ఓకే,
2000 ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ తన తన కళ్ళల్లో పొడుస్తున్న వాడికే అవార్డు ఇవ్వడం అనమాట, అంతే కదా అనర్థం.
అంతే, అది అది ఏంటి, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన మూవీ అది. సో బట్ ఎనీవేస్ అది కాదు పాయింట్. సో ఇదేంటంటే, హైదర్ సినిమా వచ్చి అంటే ఈ నెరేటివ్ ఎలా బిల్డ్ అవుతుందంటే, సార్ నిజమే అక్కడ అక్కడ సఫర్ అయ్యారు, కాకపోతే వీళ్ళు తీసుకొచ్చిన మానవీయ కోణం తీసుకొచ్చేసి, అంటే ఎలాంటి దుర్ఘటనకైనా నీకు ఏంటి, సత్య సినిమాలో రామ్ గోపాల్ వర్మ చెప్పేది ఏంటంటే, వాడు పొద్దున్నే లేస్తాడు, మొహం కడుక్కుంటాడు, షాల్ నుండి బయటకు వస్తాడు, ఎవరినో షూట్ చేస్తాడు, అది వాడి లైఫ్. అంటే అయ్యో వాడు ఇలాగ, వాడు ఇంత పేదరికంలో ఉన్నాడని మనం దాని గురించి బాధపడాలా? వాడి లైఫ్ అది అని చెప్పడమే జరుగుతుంది. అంతవరకే చూడాలి. ఇది కూడా వీడేంటంటే ఇప్పుడు ప్రతివాడికి ఇప్పుడు నువ్వు మోటివ్స్ ని లేకపోతే మానవీయ కోణాన్ని నువ్వు పెట్టేస్తే, అంటే నువ్వు అయ్యో పాపం అని అనుకునేటట్టయితే, ఇంకా ఎవరు ప్రపంచంలో ఎవడు తీవ్రవాది కాదు. ఒసామా బిన్ లాడెన్ కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది.
అవును.
ఓకే, సో దాన్ని నువ్వు చూసి ఆహా అనుకునేటట్టయితే నీకు జరిగే లాస్ నీకు జరుగుతుంది. నువ్వు ఉండకపోవచ్చు దానిలో, నీకంటే నువ్వు ఉండకపోవచ్చు, కానీ ఎఫెక్ట్ అవుతున్నా నీకు, నీ తోటి ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారనే జ్ఞానము సెన్స్ ఏం లేకుండా ఇలాంటివన్నీ, ఇది ఇప్పుడు ఎప్పుడు తీసుకో, ఇప్పుడు ఈ పోస్ట్ ఎప్పుడు చేశాడు, ఈయన ఈ పులవామా అటాక్స్ జరిగిన తర్వాత చేశాడు, నాకు అది గుర్తొచ్చింది, ఎప్పుడో ఇదని గుర్తొచ్చింది అని చెప్పి ఇంకా ప్రమోట్ కూడా చేస్తున్నాడు. ఏంటి ఈ ఫలానా పుస్తకాల షాపుల్లో దొరుకుతాయని ప్రమోట్ చేస్తున్నాడు ఈయన. ఓకే, నా పాయింట్ ఏంటంటే ఈయన ప్రమోట్ చేసుకొచ్చి ఏదైనా చేయొచ్చు, ఈయన మహామేధావు కాబట్టి చేయొచ్చు, కాకపోతే నేషనల్ ఇంటిగ్రిటీ అనేది ఒక ఒక ఫేజ్ లో, ఇలాంటి ఫేజ్ లో ఉన్నప్పుడు డైవర్జ్ చేసే విధంగా వీళ్ళు కూడా మనుషులే అనే నెరేటివ్ తీస్తుంది. దట్ ఇస్ అక్కడికి నేను తీసుకురాబోతున్నా చర్చని. ఎందుకంటే అలాగ పక్కదారి పట్టి చేస్తున్నారు. ఇప్పటికే జనాలు, ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ ఒక ట్వీట్ చేశాడు, కాశ్మీరీ యువకులారా మిమ్మల్ని ఆర్మీ ఏమైనా ఇబ్బంది పెట్టేటట్టు అయితే నాకు ఫోన్ చేయండి, నేను మిమ్మల్ని ఏంటి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయకుండా చూస్తానని అని ట్వీట్ పెట్టాడు. దానిలో వాడి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ఊరికినే. సో ఇలాంటి మానిపులేషన్స్ అన్నమాట, ఇవన్నీ మానిపులేటివ్ యాక్షన్స్. ఓకే, అంటే అక్కడ అక్కడ ఆర్మీలో బ్యాచ్ బై బ్యాచ్ వెళ్తున్నారు, అక్కడ జరుగుతున్న దీనిలో ఆర్మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ పక్కన పెట్టేసి అక్కడ నిజంగానే బాధపడుతున్నారు, జనాలు బాధపడుతున్నారు. కానీ ఏంటంటే అది ఓన్లీ ఏంటి వాళ్ళ మీదే పాయింట్ అవుట్ చేసి, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫలానా సూసైడ్ బాంబర్ అయితే ఎవరైతే ఉన్నారో అతనికి చిన్నప్పుడు ఒక సంఘటన జరిగిందిట. ఏంటి, అతన్ని కింద పడేసి ఆర్మీ వాళ్ళు ముక్కు నేలకు రాయించడం అలాంటివేవో, అలాంటి హేయమైన చర్య తీసుకున్నారు కాబట్టి పెరిగి పెద్ద పాతి 20 ఏళ్ల తర్వాత ఫ్లాష్ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు అతను సూసైడ్ బాంబర్ అయిపోయాట.
అదే
ప్రతి అంటే ప్రతి స్టోన్ పెల్టర్ కి వెనకాల స్టోన్ పెల్టర్స్ వాళ్ళని చేయలేదు, వాళ్ళకి వెనకాల ఇలాంటి ఇది ఉంది. అప్పుడెప్పుడు వెళ్తున్నప్పుడు సైనికుడు ఏంటి తీవ్రమైన కంటి చూపుతో చూశాడు కాబట్టి నేను ఇప్పుడు రాళ్ళేస్తాను అంటాడు ఇంకోడు. అయ్యయ్యో వాడిని అలా చూడొచ్చా, సైనికుడు అలా చూడొచ్చా, వాడి ఇంటికి వచ్చి వాడిని అలాగ చూసి చూడటం అంటే చాలా ఘోరం కదా. ఇలాంటి లెవెల్లోకి దిగిపోయి ప్రతిదాన్ని, అదే ఇంకో ద అదర్ వే రౌండ్ ఉండదు, ఇంతమందిని స్టోన్ పెల్టింగ్ చేస్తున్నారు అప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు.
అవును,
ఇప్పుడు మాట్లాడలేదు. సో దట్ ఇస్ వాట్. సో మానవీయ కోణం అనేది మీరు కొంచెం మీ జేబులో పెట్టుకోండి, తర్వాత తీయచ్చు బయటికి, ఇప్పుడు తీసి ఇప్పుడు చర్చించే విషయం కాదు. ఓకే, ఇలాగ ప్రశాంత్ భూషణ్ కూడా ఏంటి దీని, ప్రశాంత్ భూషణ్ మెయిన్ గా ప్రాపగేట్ చేస్తున్నాడు, ఇది ఆయన మహానుభావుడు తెలిసిన విషయమే కదా ప్రశాంత్ భూషణ్.
అవునండి, నక్సలైట్ ఆయన, ఆయన అర్బన్ నక్సల్ కైండ్ ఆఫ్, ఆయన నక్సల్స్ కి యా హీస్ ఓపెన్ లాయర్ టు నక్సలైట్ ఆయన, అది లాయర్స్ ఫర్ ఆల్ నక్సలైట్స్.
అవును, సో ఇలాంటి వాళ్ళు వచ్చి చెప్తుంటారు అన్నమాట, వాళ్ళవన్నీ చాలా ఆర్డినరీ లైఫ్స్, కాశ్మీరీ యువకులు. నువ్వు కాశ్మీరీ యువకుల గురించి మాట్లాడినప్పుడు కాశ్మీరీ పండితుల గురించి మళ్ళీ మాట్లాడరు.
మనం ఇప్పుడు కాశ్మీర్ ఫ్రమ్ 8th century టిల్ 16th century కాశ్మీర్ ఇస్ ఎట్ ఇట్స్ పినకల్ ఫర్ కాశ్మీర్ సైవిజం, అంటే మెజారిటీ హిందూస్ ఉండేవాళ్ళు అక్కడ 16th-17th century వరకు. హూ డిడ్ బ్రూటల్ మెసాకరీ ఆఫ్ ఆల్ హిందూస్ ఓవర్ దేర్ కాశ్మీర్ లోయలో, హౌ కమ్ ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ ముస్లిమ్స్? ఇది ఆన్సర్ చెప్పాలి ఫస్ట్. సెకండ్ థర్డ్ ఏంటంటే, ఇది అసలు ఇది చాలా మంది అనుకుంటున్నట్టు ఇదేదో క్రాస్ బార్డర్ ప్రాబ్లం కాదు, బార్డర్ ప్రాబ్లం కాదు ఇది. ఇది నేను అర్థం చేసుకున్నాను, ఆ చచ్చిపోయిన ఆ జిహాదీ అర్థం చేసుకున్నాడు, అవతల కంచె అవతల ఉన్న వేల మంది పాకిస్తానీ సోల్జర్స్, ఐఎస్ఐ ఏజెంట్లు, ఐ తీవ్రవాద ఉగ్రవాదులు అందరికీ అది క్లియర్. కేవలం మన ఇండియన్ జర్నలిస్టులకి, ఇండియన్ గవర్నమెంట్ కి అర్థం కావట్లే. ఇప్పుడు నిన్న ఆ జిహాదీ చనిపోతూ అతను స్పీచ్ ఒకటి ఇచ్చాడు కదా, అందులో కాశ్మీర్ అనే పదం ఎక్కడైనా వచ్చిందా అసలు?
లేదు లేదు, అదే ఇంట్రెస్టింగ్ పాయింట్. గోమూత్రం తాగే వారు, లేకపోతే మల్టీ విగ్రహారణ చేసేవారు, ఇవి ఆ పదాలు.
ఆ పదాలు ఎందుకు వచ్చాయి? కాశ్మీర్ ని ఇప్పుడు కాశ్మీర్ ఆక్యుపై చేసింది ఇండియన్ గవర్నమెంట్ అనుకుందాం కాసేపు. కాశ్మీర్ ని ఆక్యుపై చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ కి వాళ్ళకి యుద్ధాలు జరుగుతున్నాయి, వీళ్ళు మధ్యలో స్టోన్ పెల్టింగ్ చేస్తూ డబ్బులు తీసుకుంటున్నారు. కౌ డ్రింకర్స్ ఎందుకు వచ్చారు మధ్యలో? ఎక్కడో యూపీలో ఉన్న కౌ డ్రింకర్, బీహార్ లో ఉన్న కౌ డ్రింకర్ కి ఏంటి ప్రాబ్లం? సో అసలు ప్రాబ్లం ఆ జిహాద్ కూడా, ఆ జిహాదీ కూడా క్లియర్ ఇంటెన్షన్ ఇస్ క్లియర్. వాడు స్వర్గానికి వెళ్ళడం కోసం హిందువులను చంపాలి అనేది క్లియర్. ఈ క్లియర్ ని అసలు అర్థం చేసుకోవట్లేదు. దిస్ ఈస్ నాట్ యాంటీ నేషనల్ స్టఫ్, దిస్ ఈస్ యాంటీ హిందూ. ఇది యాంటీ హిందూ, ఇది అటాక్ ఆన్ ఆల్ హిందూస్ ఇన్ ఇండియా అండ్ ఇన్ ద వరల్డ్. అది అర్థం.
ఓకే,
చాలా మంది ఏమంటారంటే బాంబు వేసినప్పుడు ముస్లింలు చనిపోరు, ముస్లింలు కూడా చనిపోతారు కదా, క్రిస్టియన్స్ కూడా చనిపోతారు కదా అంటారు. అది వాడికి తెలుసు చనిపోతారని, అవతల
తెలుసు. ఇంకోటి ఏంటంటే హిందుస్థాన్ అని చెప్పి చెప్పడం వల్ల సో దే డిఫాల్ట్ దే విల్ కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ అ హిందూ. వాళ్ళు క్లియర్ గా ఉన్నారు, మన వాళ్ళకి యూనిటీ లేదు కానీ వాళ్ళు పిచ్చ క్లియర్ గా ఉన్నారు. సో దానిలో సగం కొంతమంది మన వాళ్ళు పోయినా కానీ వాళ్ళు వీళ్ళ అల్టీరియర్ మోటివ్ ఏంటి, గ్వాజా ఏ హిందూ ఏదో ఉంది దిక్మాన్ వాళ్ళకి. సో దానికి వీళ్ళు వీళ్ళు దానికి పోరాడుతున్నారు. కాశ్మీర్ చేజిచ్చుకోవడం దానిలో పార్ట్ వన్. అంతేగాని ఇదేదో కాశ్మీర్ ల్యాండ్ ఇష్యూ, రెండు గవర్నమెంట్లు గొడవ చేస్తున్నాయి, ఇవన్నీ అసలు అసలు గవర్నమెంట్ ఎందుకు మన మన ఓన్ స్టేట్ లో గవర్నమెంట్ ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని ఎందుకు చేసింది? ఇవన్నీ ఆలోచించకుండా అందులోనే టెర్రరిజం హ్యాస్ నో రిలీజన్ అని ఒక బుద్ధు లాంటి సిద్ధు స్టేట్మెంట్ ఇచ్చాడు అని అతన్ని కపిల్ శర్మ షో నుండి తీసేశారు విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. సో ఇలాంటివి కూడా జరిగాయి. ట్వీట్స్ పెట్టిన వాళ్ళవి ఇప్పుడు ఆవిడెవరో ఎన్డీటీవీ ఒక ఆవిడ ఆవిడని రెండు వీక్స్ సస్పెండ్ చేశారు. తర్వాత ఇటు హీరో వెల్కమ్ చెప్తారనుకో అది వేరే విషయం. కాకపోతే ప్రస్తుతానికి ప్రజల్లో ఉన్న దీని వల్ల వాళ్ళు బ్యాకప్ అయ్యారు. లేకపోతే వీళ్ళు చేసే ట్వీట్లు కానీ ఇవన్నీ అలా ఉంటున్నాయి. ఒక యూనివర్సిటీలో కూడా జరిగింది, కొంతమంది పీపుల్ కొంతమంది స్టూడెంట్స్ ని సస్పెండ్ చేశారు. అసలు మళ్ళీ అక్కడికే వద్దాం. సో ఇవన్నీ ఏంటంటే నువ్వు చెప్పింది ఈ మోటివ్ అనేది డిఫరెంట్, వాళ్ళు క్లియర్ గా ఉన్నారు, మన మన వాళ్ళకి అర్థం కావట్లేదు అనేది ఇంకొకటి. గవర్నమెంట్ గురించి చెప్పావు కాబట్టి, గవర్నమెంట్ గురించి చెప్పావు కాబట్టి కరెక్ట్. ఎందుకంటే పాకిస్తాన్ ని మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నారు. రూట్ కాజ్ వాళ్లే, అంటే రూట్ కాజ్ వాళ్ళు వాళ్ళు మ్యానిపులేట్ చేశారు. కానీ ఆ మ్యానిపులేట్ చేసిన విషయం ఏంటి, మతానికి మతానికి రిలేటెడ్ గానే వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు. వాళ్ళని వాళ్ళతో సంబంధాలు కట్ చేయడం ఇవన్నీ ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఎక్స్టర్నల్ రూట్స్ అన్ని మానిటరీగా కట్ చేసేస్తే వీళ్ళు వీళ్ళని ఫండ్ చేయరు అనేది బేసిక్ ప్రిన్సిపల్. బట్ లేకపోతే ఒక రిటాలియేషన్ కింద వీళ్ళు యుద్ధం స్టార్ట్ చేసినా లేకపోతే ఏం చేసినా అది అది ఓన్లీ ఎక్స్టర్నల్ టు ఇండియా, బయట ఇండియా అవుట్ ఆఫ్ ఇండియాకి నువ్వు తీసుకుంటున్న చర్యలు. ఇన్సైడ్ ఇండియా ఇంత ఇంత బ్రీడింగ్, దిస్ ఈస్ ద మేజర్ థ్రెట్. అది మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఇదే మేజర్ థ్రెట్. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ వల్లే మేజర్ థ్రెట్, బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ వల్లే మేజర్ థ్రెట్. అవుట్ సైడ్ ఇండియా యూ కెన్ హ్యాండిల్ ఇట్, యూ కెన్ వెరీ వెల్ హ్యాండిల్ ఇట్, టాకిల్ చేయొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి పురుగులు దే విల్ కమ్ అవుట్ ఆఫ్ గ్రౌండ్ వన్స్ యునో థింగ్స్ ఆర్ ఓకే. ఇప్పుడు ఏంటంటే మనం అందరం ఎవడైనా ఇంకోటి మాట్లాడుతుంటే ఐ ఊరుకో అయ్యా అంటాము, వాడు వాడే మాట్లాడు లేకపోతే వాడేదో వాగింది కూడా కొట్టుకుపోతుంది. కానీ అందరు మొత్తం సర్దు మణిగిన తర్వాత అప్పుడు వస్తాయి ఈ పురుగులన్నీ బయటికి. అలాంటప్పుడు అలాంటి టైంలో కూడా మనం జాగరూకతతో ఉండాలి అనేది ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలందరికీ చెప్పే విషయం. ఇవేవి భూ వివాదం కాదు లేకపోతే వేరేది కాదు, మతానికి సంబంధించి వాళ్ళకున్న కోణం వల్ల వాళ్ళు వాళ్ళు అనుసరించే విధానం దాన్ని అలానే కౌంటర్ చేయాలి
అంతే. యాక్చువల్ గా నా పాయింట్ అయితే కనుక కాశ్మీరీ ముస్లిమ్స్, నేను మళ్ళీ ఇది నాట్ ఆల్ ముస్లిమ్స్, కాశ్మీరీ ముస్లిమ్స్ లాస్ట్ దేర్ మోరల్ రైట్ వెన్ దే హ్యాడ్ డ్రివెన్ అవుట్ కాశ్మీరీ పండిట్స్ ఫ్రమ్ ద వ్యాలీ. ఎప్పుడైతే కాశ్మీరీ పండిట్స్ని నువ్వు తోలేసావో, ఇక నీ కాశ్మీరియత్ గురించి మాట్లాడలా నువ్వు, నువ్వు మాట్లాడుతుంది రిలీజియన్ అంతే, నువ్వు ఇంకా వేరేది మాట్లాడలా. సో ఇట్ ఈస్ రిలీజియన్ దట్ యువర్ టాకింగ్, బట్ నాట్ ఫర్ కాశ్మీరియత్, ఇన్సానియత్ అవి కాదు.
అవును, ఇవన్నీ వాళ్ళు కూడా ఏంటంటే పప్పెట్స్. ఇప్పుడు అంతా కట్ చేసేసారు, వాళ్ళకి నేషనల్ సెక్యూరిటీ తీసేశారు, ఇవన్నీ జరుగుతున్నాయి. పాకిస్తాన్ కి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ కింద తీసేశారు, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా ట్వీట్ ఏంటంటే, దెర్ ఇస్ నో గ్రేటర్ ఆపర్చునిటీ, బెటర్ ఇంటర్నేషనల్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎక్సలెంట్ జస్టిఫికేషన్ టుడే ఫర్ క్రాసింగ్ ద సీజ్ ఫైర్ లైన్ and retake Muzaffarabad in POK, use Israeli sold drones to bomb Azar and abolish article 370 by a stroke of a pen.
ఇంకోటి ఏంటంటే, అసలు ఎక్కువ బడ్జెట్ పోయేది కాశ్మీర్కే, సెంట్రల్ బడ్జెట్ లో ఎక్కువ వెళ్తుంది వాళ్ళకి. యూపీ అనేది పెద్దది కాబట్టి మనకి ఎక్కువ వెళ్తున్నట్టు కనబడుతుంది, కానీ యూపీ అనేది చాలా పెద్దది. అంటే ఇప్పుడు వాళ్ళు దాన్ని కూడా, ఇన్ మై వ్యూ, వాళ్ళు దాన్ని 4 states చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. బీహార్ని కూడా అంతే, ఇంకో 2 స్టేట్లుగా చేస్తే బెటర్ అని, బీహార్ని యూపీని. బట్ ఎనీవే, పాయింట్ ఏంటంటే ఎక్కువ వెళ్తూ ఉంటుంది. ఆర్టికల్ 370 అక్కడ వేరే వాళ్ళు ల్యాండ్ కొనడానికి ఉండదు, వాళ్ళే ల్యాండ్లు, వాళ్ళే వాళ్ళ రిసోర్సెస్ అన్ని. ఏ కాశ్మీరీ కెన్ కమ్ అండ్ బై ల్యాండ్ ఇన్ ముంబై, వేరే సే ముంబైకర్ ఆర్ హైదరాబాద్ కెనాట్ బై ల్యాండ్ ఇన్ కాశ్మీర్.
కరెక్ట్.
సో ఎంత ఎంత ఇచ్చి అంతా చేస్తే వీళ్ళు వెళ్ళి ఒక ఒక ఫెయిల్డ్ స్టేట్ లో కలుస్తామని అనుకుంటారా అనేది నా ప్రశ్న. వాళ్ళు కలుద్దాం అనుకోవడం కాదు, దే వాంట్ టు ఆక్యుపై, యాజ్ ఎ రిలీజియన్ దే వాంట్ టు ఆక్యుపై దట్ స్టేట్, అంతే.
వెరీ మచ్ క్లియర్. కాకపోతే డిఫరెంట్ పార్ట్స్ వాళ్ళు ఉన్నాయి మన, అండ్ మనం కూడా వి నీడ్ టు బి ఎక్విప్డ్ విత్ డీలింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సిక్ పీపుల్. ఓకే, రిలీజన్ గురించి పక్కన పెట్టేసి, ఎట్లీస్ట్ నేషనల్ ఇంటిగ్రిటీ వైజ్ నువ్వు ఇలాంటి ఫాల్స్ నెరేటివ్స్ ని, ఫేక్ నెరేటివ్స్ ని తీసుకొస్తున్నప్పుడు, బాస్ హోల్డ్ ఆన్, యువర్ టైమ్ ఇస్ అప్. ఓకే, గట్టి మాటలు కట్టి పెట్టే గట్టి మేలు తలపెట్టుకుని చేయాలని, అంతేగాని నువ్వు పిచ్చి పిచ్చి వాగడంతా వాగకు. సో ఇది ఈకో సిస్టమ్ ని చేంజ్ చేయడం, అది మనలాంటి వాళ్ళ వల్లే సాధ్యం అవుతుంది. మనందరం దానికి నడుం కట్టాలి.
శ్రోతలందరికీ నేను చెప్తలుచుకుంది ఏంటంటే, మీరు మీ మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఏం పోస్ట్ చేస్తున్నారో చూడండి, మీకు అర్థమైపోతుంది. వాళ్ళు చాలా మందికి ఏముంటుందంటే, అందరూ ఇండియన్సే కదా ఇట్లాంటి మైండ్ సెట్ లో ఉంటారు, కానీ కాదండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ లిస్ట్ లోనే చాలా మంది తేడాగా ఉండేవాళ్ళు, తేడాగా మాట్లాడేవాళ్ళు కనబడుతూ ఉంటారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, మధ్యలో ఈ హిందువుల్లో కూడా ఉంటారు కదా, లిబరల్స్ కానీ కమ్యూనిస్ట్ ఇలాంటి వాళ్ళు. సో ఇఫ్ యూ క్రాస్ ద లైన్, స్టాండ్ అప్ ఫర్ యువర్ రైట్. మీరు ఇప్పుడు స్టాండ్ అప్ చేయకపోతే, మీరు నుంచో మీరు మీ దానికోసం నిలబడకపోతే కనుక, మీ రైట్స్ కోసం నిలబడకపోతే కనుక, యాజ్ ఎ ఇండియన్ యు ఆర్ గోయింగ్ టు సఫర్. మీరు వెళ్ళి వాళ్ళ ఎంప్లాయర్స్ కంప్లైంట్ చేయండి. చాలా మంది ఇప్పుడు నిన్న కొన్ని బ్యాంకుల్లోను, ఐసిఐసిఐ బ్యాంక్ లో ఒక అతను ఇలా చేస్తే అతన్ని ఊస్ట్ చేశారు. ఎన్డీటీవీ న్యూస్ ఎడిటర్, డిప్యూటీ న్యూస్ ఎడిటర్ ని సస్పెండ్ చేసింది 2 వారాల పాటు. సో ఇట్ మేక్స్ డిఫరెన్స్ ఇఫ్ యూ కంప్లైంట్, ఇట్ మేక్స్ డిఫరెన్స్ ఇఫ్ యూ సిట్ సైలెంట్లీ. వన్ డే యూ విల్ బి కన్వర్టెడ్, నో డౌట్ అబౌట్ ఇట్.
కన్వర్టెడ్ ఇన్ ద సెన్స్ అంటే మనకి ఇంపాక్ట్ అయ్యే విషయాలు అసలు అంతదాకా ఎందుకు ఇవి. ఇప్పుడు మనం కాశ్మీర్ లోనే చూస్తున్నాం, మేబీ తర్వాత తర్వాత స్ప్రెడ్ అవ్వచ్చు ఇన్ దట్ సెన్స్ ఆల్సో. సో నేషనల్ సెక్యూరిటీ వైజ్ ఎట్లీస్ట్ మనం అవేర్నెస్ తో ఉండాలి, అండ్ మనం ఇంకా ప్రొడక్టివ్ గా ఉండాలి. మనం ఎక్కడో మూలకు వచ్చినాము, ఏ తమిళనాడులోకి వచ్చినాము, ఆంధ్రాలోకి వచ్చినాము కాబట్టి పర్వాలేదు అనుకునే దీనిలో యాటిట్యూడ్ లో మాత్రం ఉండకండి. వి యాజ్ ఎ నేషన్ వీఆర్ టుగెదర్, మనం మన సాలిడారిటీని చూపిస్తున్నాము, దట్ ఈస్ వెరీ మచ్ అప్రిషియబుల్. మనం ఏంటంటే రియాక్టివ్ గా ఉంటున్నాం, దట్ ఈస్ అప్రిషియబుల్, బట్ లెట్ లెస్ బి ప్రొయాక్టివ్ ఆల్సో. ప్రొయాక్టివ్ గా ఉండి ప్రివెంటివ్ గా కూడా ఉండాలనేది మా అభిప్రాయం అండి.
నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఎప్పుడైనా తమిళనాడులో కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయో నేను చెప్తాను, నా దగ్గర మెటీరియల్ ఉంది దాని మీద. పీపుల్ విల్ బి స్టన్డ్. చిత్తూరులో మొన్న మధ్యన పేలుళ్ళు జరిగాయి. ఐసిస్ తీవ్రవాదులను, ఐసిస్ తో సంబంధాలను కొంతమంది పట్టుకున్నారు చిత్తూరులో, మన చిత్తూరులో, తిరుపతికి కూతవేడు దూరంలో ఉండే చిత్తూరులో. సో
తప్పకుండా మాట్లాడదాం. ఈ ఇది ఈ టాపిక్ కన్క్లూడ్ చేసే ముందర మన శ్రోతలందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి. పుల్వామా అటాక్స్ లో సిఆర్పిఎఫ్ జవాన్లు కి సపోర్ట్ చేయాలంటే, ఇలాగా చనిపోయిన వారికి సపోర్ట్ చేయాలంటే bharatkevir.gov.in అని ఒక సైట్ ఉందండి. అక్కడికి వెళ్ళి మీరు మానిటరీగా సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే మీరు మీ మీ సపోర్ట్ మీ మెసేజ్ ని కూడా కన్వే చేయొచ్చు. ఆ సైట్ డౌన్ అయింది, హోప్ఫుల్లీ అది అందరూ దానికి కంట్రిబ్యూట్ చేయాలనే దీని వల్ల హిట్స్ వల్ల అది డౌన్ అయి ఉండొచ్చు. బట్ కైండ్లీ సపోర్ట్ దట్ వన్, మీ సహకారాన్ని దాని ద్వారా అందించండి. భారత్ bharatkevir keebeer bharatkevir.gov.in. సో ధన్యవాదాలండి. ఐ థింక్ వి హావ్ టేకెన్ మన సింహభాగం దీనిలో మనం దీంట్లో.
ఎనీవే, నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ అప్డేట్ ఇంకోటి ఏంటంటే, క్యాథలిక్ చర్చ్ లో 80% ఆఫ్ వాటికన్ ప్రీస్ట్స్ ఆర్ గే, అంటే స్వలింగ సంపర్కుల్లో, ఐ మీన్ చర్చ్ లో ఉన్న 80% ఆఫ్ ద ప్రీస్ట్స్ స్వలింగ సంపర్కులు. ఇది ఒక బుక్ లో ఈ మధ్యన ఒక ఆయన ఎక్స్పోజ్ చేశారు. బుక్ పేరు ఏంటంటే ఇన్ ద క్లోజెస్ట్ ఆఫ్ ది వాటికన్ అనే బుక్. బుక్ రాసిన ఆయన పేరు ఒక ఫ్రెంచ్ జర్నలిస్ట్, ఆయన పేరు ఫ్రెడరిక్ మార్టెల్ ఆయన పేరు.
ఓకే,
అది ఇంకోటి ఏంటంటే, ద మోర్ హోమోఫోబిక్ ద ప్రీస్ట్ ద మోర్ లైక్లీ దే ఆర్ టు బి గే.
అదెందుకు జరుగుతుంది, అదెందుకు జరుగుతుంది అంటే దీనికి వెనక ఒక సైకో అనాలిసిస్ లాగా చేద్దాము. సో అది స్టేట్మెంట్ ఓకే, ఎలాగ యు ఆర్ స్ట్రైట్ ఆర్ యు ఆర్ ఓరియంటెడ్ సెక్షువల్ ఓరియంటేషన్ గురించి పక్కన పెడదాం, కానీ అది ఎందుకు జరిగింది అనేది నువ్వు సాధారణంగా నీకు ఆ టెండెన్సీ ఉంటే ఓకే, బట్ ఐ కుడెంట్ సీ దట్ వన్. నువ్వు 80% ప్రీస్ట్లలో జరుగుతుంది అని అంటే, క్యాథలిక్ ప్రీస్ట్లో జరుగుతుంది అంటే దానికి వెనకాల ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి. సో దాని గురించి బ్రీఫ్గా చర్చించి మనం వెళ్దాం. ఇది అంటే ఇది ఏదో తప్పైన విషయం అని కాదు, కాకపోతే ఏంటంటే దానికి కారణం ఇట్ ఈస్ వెరీ షాకింగ్. సో ఐ వాంట్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ.
అంటే నా పాయింట్ ఏంటంటే, మేబీ ద రీజన్ ఈజ్ ఇది మేల్ ఓన్లీ కదా అంతా కూడా. దానికి పైగా ఒక ఇప్పుడు చాలా మంది సాధువులు సన్యాసులు వీళ్ళు ఉంటారు, వాళ్ళల్లో ఏంటంటే వాళ్ళకు ఒక తపస్సు ఇవన్నీ చేస్తూ 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 నెమ్మదిగా ఇవి చేస్తారు. ఇవన్నీ సన్యాసం అంటే ఊరికే సడన్ గా వెళ్ళిపోయి సన్యాసం చేయరు వాళ్ళు. అఘోరాల్లో కూడా తీసుకుంటే ముందు వాళ్ళు అంత తాగడాలు అంత ఇష్టం వచ్చినట్టు చేసేస్తారట. యాక్చువల్ గా అఘోర అవదలుచుకున్న వ్యక్తి దానికి ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది.
ఓకే,
అలా క్యాథలిక్స్ లో క్యాథలిక్ ప్రీస్టుల్లో అలాంటిది ఉండదని నా ఫీలింగ్. చాలా తక్కువ ఉంటుంది, ఉన్నా కూడా అది ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు. వాళ్ళకి సాధన పద్ధతులు మెడిటేషన్లు ఇట్లాంటివి ఏమి వాళ్ళకి లేవనేది నా ప్రగాఢ నమ్మకం. నేను చూడలేదు ఎక్కడ క్యాథలిక్ ప్రీస్ట్ కూర్చొని మెడిటేట్ చేయడం, నేను ఎప్పుడు చూడలే. ఆసనాలు
ప్రే చేసుకోవడం జరుగుతుంది కానీ మెడిటేట్ చేయడం జరగదు. ఓకే, వెల్ పుట్. దాంతో పాటు ఇది జనరల్ గా సైకో అనాలిసిస్ ప్రకారం ఇది ఎందుకు జరుగుతుందంటే, పీడోఫైల్స్ చిన్నప్పుడు కనుక వాళ్ళు ఇలాంటి సెక్షువల్ అసాల్ట్ కి గురైన వాళ్ళు ఎక్కువగా ఇలాగ కన్వర్ట్ అవడానికి కారణం అవుతుంది. అండ్ దట్ ఈస్ ఇన్స్టిట్యూషనల్, యా. సో పీడోఫీల్స్ కూడా వీళ్ళలో ఉన్నారు. ఇది దీని గురించి ఏంటి స్పాట్ లైట్ అనే మూవీ కూడా వచ్చింది. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ షాకింగ్, ఇన్స్టిట్యూషనలైజ్ అయిన, అంటే ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ దేర్ ఇన్స్టిట్యూషన్స్. సో అది దిస్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అండి. ఇదేదో వాళ్ళని మనం ఏంటి భూతద్దంలో చూపించడం ఇవన్నీ కాదు, దీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్. సో ఎప్పుడైనా టైం దొరికినప్పుడు దీని గురించి కూలంకషంగా మాట్లాడుకుందాం. సో దట్ ఈస్ ఎ బుక్ దట్ వచ్చిందని చెప్తున్నాం. సో దీట్ ఈస్ వెరీ షాకింగ్, ఎందుకంటే ఎలాంటి ఓరియంటేషన్ ఉందో అది పక్కన పెడితే, కానీ దాని వెనకాల కారణాలు ఇవి అనేవి, ఎందుకంటే మేము గొప్ప పరిశుద్ధం అది తిన్నప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అండ్ ఇంకంతకంటే మేజర్ షాకింగ్ విషయం ఏంటంటే, చర్చ్ యాజ్ అ ఇన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ కండెమ్నింగ్ దిస్ వన్. వాళ్ళు ఎప్పుడూ అవుట్ స్పోకెన్ గా లేరు. మనకి ఒక సతీ ఉన్నప్పుడు, మన దురాచారాల్లో సతీ ఉన్నప్పుడు, లేకపోతే అంటరాంటనం ఉన్నప్పుడు, మనం విత్ ఇన్ ఏ డెకేడ్, మనం ఐ మీన్ విత్ ఇన్ ఏ సెంచురీ మనం దాన్ని పరిష్కరించేసుకున్నాం. సో హరిజన్ ఉద్యమం జరిగిన తర్వాత ఇంకో 50 ఏళ్లలో దాన్ని పరిష్కరించుకున్నాం. దానిలో సాధక బాధకాలు ఉన్నా పరిష్కరించుకోగలిగాం. వి హ్యాడ్ ఓవర్కమ్ అవర్ దట్. బట్ అలా మనని సంస్కరించామని చెప్పుకునే వాళ్ళే ఇప్పటిదాకా ఎన్నో 100 ఏళ్ల కింద జరుగుతున్న విషయం. అది దట్ ఈస్ ఎన్ ఓపెన్ సీక్రెట్, దట్ ఈస్ ఎ డర్టీ సీక్రెట్ ఆఫ్ చర్చ్. సో దీని గురించి తర్వాత మనం వివరంగా మాట్లాడుకుందాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది అప్డేట్స్. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే రామలింగం గారి గురించి ఒక విషయం మనం మాట్లాడుకుని మనం మిగతా నితిన్ శ్రీధర్ గారి బుక్స్ గురించి, రాజీవ్ మల్హోత్రా గారి గురించి మనం క్విక్ గా మనం.
సో రామలింగం గారిది చాలా డిప్రెసింగ్. అది కూడా జస్ట్ ఒక దళిత్ కాలనీలోకి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్న 4 శాంతియుత మతానికి చెంది, ఒక మతానికి చెందిన వాళ్ళని, మీరు అలా చేయడం తప్పు, మీరు మీరు వచ్చి బలవంతంగా చేయడం, మీరు వచ్చి ఇక్కడ ఇలా చేయడం తప్పు అంటూ వాళ్ళతో వాదన పెట్టుకున్నాడు ఆయన. ఆయన ఏం చేయాల, కొట్టడం కూడా చేయాలి.
వాదన కూడా కాదు, ఆయన 4 విషయాలు అడిగారు, ప్రశ్నించారు అంతే. ఎవరైతే వీడియో చూస్తుంటారో తమిళ తెలిసిన వాళ్ళు బేసిక్ గా, లేకపోతే అసలు మామూలుగా చూసినా కూడా తెలిసిపోతుంది అక్కడ. మీరు మీ కాలనీలోకి వచ్చినప్పుడు మాకు 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 అంటే యాజ్ హిందూస్ మీరు ఏమైనా అక్కడ ఇల్లు ఏమైనా ఇవ్వగలుగుతారా, అమ్ముతారా, అట్లీస్ట్ అమ్ముతారా మీరు అవన్నీ అక్కడ అక్కడ సోషల్ గా జరుగుతున్న విషయాలు. సో ఆ కాంటెక్స్ట్ లో తీసుకున్నాం. లేకపోతే నువ్వు మేము ఇచ్చే ప్రసాదం నువ్వేమైనా తింటావా? సో ఇలాంటివి జరిగినప్పుడు నువ్వెందుకు లెటర్స్ హ్యావ్ ఆయన కాన్సెప్ట్ కూడా లెటర్స్ హ్యావ్ ఎ మ్యూచువల్ రెస్పెక్ట్ అనే పాయింట్ లోనే చెప్పాడు,
మాట్లాడాడు కరెక్ట్. కానీ నీ 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 టోపీ నేను పెట్టుకుంటాను అని టోపీ కూడా పెట్టుకున్నాడు ఆయన, తీసి
పెట్టుకున్నాడు ఆయన పెట్టుకున్నాడు. అండ్ విభూతి తీసుకొచ్చి ఇతనికి రాశాడు, అంతే జరిగింది కదా, అంతే జరిగింది
అంతే. నెక్స్ట్ డే ఆయన 2 చేతులు తీసేసిన ఒక శరీరం, చనిపోయిన విగత జీవుడిగా పడున్న శరీరం అక్కడ అలా కనబడింది వాళ్ళ ఇంట్లో. కొడుకు ముందు చంపేశారట. సో ఈయన ఇప్పుడు పిఎంకేకి చెందిన ఆయన అనమాట. పిఎంకే అంటే పట్టాలి మక్కల్ కచ్చి అని ఒక పార్టీ ఉంది, ఇది 1 ఇయర్ల బేస్డ్ పార్టీ అనమాట.
సో అంబుమణి రామదాస్ ఇది అసలు ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది దీనికి. పిఎంకే వాళ్ళకి జనరల్ గా ఈ తిరునావల్ల ఎవడో అంటే ఒక ఆయన దళిత్ బ్యాక్గ్రౌండ్, వీళ్ళిద్దరికి గొడవలు జరుగు, 1 ఇయర్స్ కి దళిత్స్ కి గొడవ జరుగుతుంటుందని ఒక కామన్ పర్సెప్షన్ తమిళనాడులో.
అవును.
సో అలాంటి కాంటెక్స్ట్ లో మరి ఈయన దళిత్ కాలనీలోకి వెళ్ళి ఈయన ఇలా చేశారని అంటే గ్రౌండ్ రియాలిటీ వేరే విధంగా ఉందనేది తెలిసిపోతుంది. సో ఈయన అన్బుమణి రామదాస్ కి సంబంధించిన పార్టీ పిఎంకే అనేది.
అవునవును అవును.
సో అది, సో దాని తర్వాత ఇది జరిగిన తర్వాత పిఎఫ్, ఇది పిఎఫ్ఐ అనే ఆర్గనైజేషన్ చేసిందని ఏంటి ఇంత హేయమైన. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళని ఆ కల్ప్రిట్స్ ని పట్టుకున్నప్పుడు మిగతా చుట్టుపక్కల వాళ్ళ కమ్యూనిటీకి చెందిన జనాలు చప్పట్లు కొట్టారు. దట్ ఈస్ వెరీ మచ్ అంటే నీ మతాన్ని గురించి నువ్వు ఇంత పోరాడావురా, ఆహా సభాష్ అన్నట్టు చప్పట్లు కొట్టడం అన్నమాట. మన వాళ్ళు కనీసం ఇంకొకళ్ళని ఎవరైనా హట్ చేస్తే మనమే తిడతాం ముందు.
అసలు ముందు మనం గబుక్కున హిందూ అనే మాట ఇస్తే మన మీద రాబందుల్లో వచ్చి కొట్టేసుకుంటుంటే, చంపేస్తున్నట్టు వచ్చేసి నువ్వు హిందూ మతోన్మాదవి, నువ్వు అసలు చిచ్చిచ్చి ఏంటిది అన్నట్టుగా దూరంగా అట్లా మాట్లాడుతుంటారు మనోళ్ళేమో. అంటే నా పాయింట్ ఏంటంటే, డూ ఏ లిట్మస్ టెస్ట్ నీ ఫ్రెండ్ తో కూడా. నేను చాలా మంది శ్రోతలకు చెప్పేది అంటే నీ ఫ్రెండ్ తో కూడా నువ్వు లిట్మస్ టెస్ట్ చేయి. జరగదు. అయితే చాలా తక్కువ మంది లిబరల్ అవతల ప్రతి మతంలో మతంలో ఉన్న వాళ్ళు అందరూ చెడ్డని నేను అంటల్లా, కానీ అది నువ్వు టెస్ట్ చేసి నువ్వు తెలుసుకోవాల్సిందే తప్పించి నువ్వు ఊరికే ఆహా మంచోళ్ళే ఏముంది మనలాగానే అన్ని మతాలు సమానమే అనే అనే పిచ్చి ఐడియాలజీతో ఉండమాకండి అది.
ఎందుకంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళే, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మామూలుగా తెలియదు, మామూలుగా వాళ్ళు హాయ్ బాయ్ అనుకుంటారు, అవన్నీ బాగానే ఉంటాయి. కానీ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు చప్పట్లు కొట్టడం, అది ఎంకరేజ్ చేయడం అనేది చాలా షాకింగ్ విషయం. అది తమిళనాడు లాంటి స్టేట్ లో జరగడం అనేది. బట్ హావింగ్ సెడ్ దట్, సపోర్ట్ ఆన్లైన్ సపోర్ట్ మాత్రం జస్టిస్ ఫర్ రామలింగం అని చెప్పి మన అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. మానిటరీగా కూడా సపోర్ట్ చేశారు. ఐ థింక్ ఫండ్ రైజింగ్ కూడా జరిగినట్టుంది. అరౌండ్ 23 to 28 lakhs వచ్చినట్టుంది వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడానికి. బట్ ఇదేంటంటే ఐసిస్ స్టైల్లో జరిగింది అనేది అది చాలా చాలా బాధాకరమైన చాలా భయంకరమైన నిజం అది. సో ఇది నిజానండి, ఏదో ఆస్తి తగాదా అని చెప్పి మన మీడియాలో కూడా రాశారు ఆస్తి తగాదానో ఏదో చిన్న గొడవ జరిగిందని. ఈ విషయం వీడియో వీడియో రాకపోతే ఎవరికి తెలియదు,
అవును
పేపర్ లో ఏముంటుందంటే ఆస్తి తగాదానో లేకపోతే ఇంకొక తగాదానో వల్ల ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి చంపేశాడు అనే ఉండేది స్టోరీ, స్టోరీ వచ్చేది కాదు. ఇలాంటి రామలింగంలు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఆయనకి నివాళులు. సో ఆయన 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 తీసుకున్న స్టాండ్స్ కి, ఆయన రేషనల్ గా చెప్పిన విధానానికి ఇలాంటి హ్యాట్స్ ఆఫ్. అది అలాగ మాట్లాడే వాళ్ళు కూడా చాలా తక్కువ. ఆయన మాట్లాడిన దానిలో ప్రొవోకింగ్ గా కూడా ఏం లేదు. అలాంటి వాటికి కూడా రెచ్చిపోయి ఇలాంటివి చేస్తున్నారంటే అలాంటి ఆర్గనైజేషన్స్ ని కంప్లీట్ గా తొక్కేసి ఉంచాలి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ హ్యుమానిటీ చేయాలనేది అభిప్రాయం, మా అభిప్రాయం అండి. సో లెట్ అస్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. నితిన్ శ్రీధర్ గారి గురించి.
శ్రీధర్ గారిది అయితే మనం ఫస్ట్ భాగం చాలా కాలం క్రితం, ఒక రెండు 1.5 మంత్ క్రితం నేను ఫస్ట్ భాగంలో మెన్స్ట్రుయేషన్స్ ఎట్లా, మెన్స్ట్రుయేషన్ మిగతా రిలీజియన్స్ లో ఎట్లా ఉంది, మిగతా కల్చర్స్ లో ఎట్లా ఉంది అంటూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ టైం. సో ఈసారి
శబరిమల కాంటెక్స్ట్ లో రాసిన పుస్తకం అండి ఇది. మెన్స్ట్రుయేషన్ అప్పుడు చర్చ స్టార్ట్ అయింది కాబట్టి అసలు మెన్స్ట్రుయేషన్ మన మన హిందూ విధానంలో ఋతుక్రమానికి మనం ఇచ్చే మన ఆ ట్యాబూస్ ఏమైనా ఉన్నాయా, వాటికి ఉన్న మూఢాచారాలు ఏంటి, వేరే వాటిలో ఎలా ఉన్నాయి, మనం ఎలా కన్సిడర్ చేసాం, ఏది శుచి ఏది అశుచి, వీటన్నిటి గురించి చర్చించాము గత ఎపిసోడ్, అది 2 ఎపిసోడ్ల ముందర అనంత్ చర్చించారు. నితిన్ శ్రీధర్ అని ఒక ఆథర్ రాశారన్నమాట ఈ పుస్తకాన్ని. సో ఎనాలిసిస్ చేశారు అక్రాస్ ద డిఫరెంట్ కల్చర్స్ లో, హిందూయిజం లేదంటే క్రిస్టియానిటీలో ఇస్లాం లో ఎలా ఉంది. సో
చివరగా అవును చివరగా చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇంగ్లాండ్ లో కూడా కొంతమంది ఆడవాళ్ళు అందరూ కలిసి ఒక క్లబ్ లా ఫామ్ అయ్యి రెడ్ టెంట్ టెంపుల్ మూమెంట్, రెడ్ టెంట్ టెంపుల్ మూమెంట్ దాని పేరు, అది కొంచెం టంగ్ ట్విస్టర్ లా ఉంది బట్ రెడ్ టెంట్ టెంపుల్ మూమెంట్ అది స్టార్ట్ చేశారు. అదేంటంటే అందరు అమ్మాయిలు మెన్స్ట్రుయేషన్ లో ఉన్న అమ్మాయిలు అందరూ కలిసి ఊరికి దూరంగా ఒక చిన్న గుడిసె లాంటిది వేసుకుని అంటే టెంట్ వేసుకుని అక్కడ హాయిగా వాళ్ళకు వాళ్ళు వండుకోవడం, వాళ్ళకు వాళ్ళు తినడం, ఆడుకోవడం, ఇంకా అన్ని అన్ని అక్కడ అక్కడ ఉండేటట్టు అంటే రెగ్యులర్ లైఫ్ లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు, బ్రేక్ తీసుకున్నాడు. మేబీ మోర్ ఆర్ లెస్ ఇన్ లైన్ విత్ ఇండియన్ మెన్స్ట్రువల్ ప్రాక్టీస్ మనవాళ్ళలో కూడా, మనవాళ్ళలో కూడా ఇందులో కొంచెం డిస్క్రిమినేషన్ ఉండొచ్చు నేను కాదంటలేదు, బట్ ద వే ఇట్ వాస్ ప్రిస్క్రైబ్డ్ ఇస్ డిఫరెంట్. మనకు
ఐడియల్లీ
అంటే బయట ఊరి బయట ఒక గుడిసె ఉండేది, అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పేవాళ్ళు. ఆబ్వియస్ గా ఓడలో చాలా మంది అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఆ గుడిసెలో చాలా మంది ఆడవాళ్ళు ఉండేవాళ్ళు అనేది నా ఒపీనియన్. ఆటోమేటిక్ గా అంటే చాలా మంది ఎలా ఎలా పోర్ట్రే చేస్తారంటే యాంటీ హిందూ పీపుల్ అంతా ఒక గుడిసుండి ఆ గుడిసెలో ఏ ఉండేవి కాదు, ఈ అమ్మాయి నెల్లి తోసి అక్కడ వేసేసి తలుపేసేసి తాళం పెట్టేసేసి వచ్చేసేవాళ్ళు, ఆ అమ్మాయికి ఫుడ్ ఏమి ఉండేది కాదు. ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ దట్ క్రూయల్ అండి, ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ దట్ క్రూయల్. ఎందుకు చేస్తారా పని అలాగా, ఇది సొంత సొంత భర్తను సొంత అత్తలు వీళ్ళే వెళ్ళి వారి నెలకు ఒకసారి 3 రోజులు అలా తోసి వచ్చేస్తారా అనేది నాకున్న డౌట్. నేను మా చుట్టాల్లో ఒకళ్ళని అడిగాను అనమాట దీని గురించి, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది వరకు అలాగే దూరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి దూరంగా ఉన్నారు, అమ్మమ్మ వాళ్ళు కూడా అలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు, సో ఉండేవాళ్ళు బాగానే ఉండేది అలాగా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరికీ ఇల్లు ఎవరి ఇల్లు వాళ్ళకి ఉండి ఇంట్లో ఎవరికి చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఇక అవన్నీ పాటించడం లేదు, అంతకుముందు అవన్నీ ఉండేవి, కొన్ని రోజులు ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఇంట్లోనే ఒక మూల ఒక రూమ్ వేరే రూమ్ లోనో అట్లా ఉండేవాళ్ళు. సో ఎనీవే దట్స్ అబౌట్ అది. అయితే సెకండ్ భాగంలోకి వచ్చేసరికి ఏంటంటే మనం హిందూ శాస్త్రాలు మెన్స్ట్రుయేషన్ గురించి ఏం చెప్తాయి అనేది ఆయన బాగా రాశారన్నమాట. దాన్ని ఎలా చూస్తాయంటే మెన్స్ట్రుయేషన్ ఒక కఠిన నియమాలని పాటించే సమయం అన్నమాట. అంటే సాధు సన్యాసులు వీళ్ళందరూ ఏదైనా ఒక సాధు సన్యాసులే కాదు మనం కూడా తపస్సు చేస్తాం కదా, ఏదో ఒక గోల్ కోసం తపస్సు చేస్తారు. మీరు పురాణాల్లో చూస్తే రాక్షసులు కానీ దేవతలు కానీ లేకపోతే మనుషులు కూడా ఏదో ఒక వరం కోసం కొన్ని వేల 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 సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ ఉంటే నరుడా ఏమి కావాలని నీకంటూ శివుడో విష్ణువో ప్రత్యక్షం అవడం ఇవన్నీ ఉండేవి. సో ఈ ఈ ఈ తపస్సుని కంటిన్యూ చేయడానికి వాళ్ళు కఠినమైన నియమాలు కొన్ని పాటించేవాళ్ళు అనమాట. అంటే రోజు మందు కొడుతూ తపస్సు చేయడం అనేది అసాధ్యం కాబట్టి, లేకపోతే స్మోక్ చేస్తూనో లేకపోతే తామసిక ఫుడ్స్ లైక్ మసాలాలు మంచి సుష్టిగా భోజనం చేయడం ఇలాంటివి చేయకుండా ఉండడాన్ని కఠినమైన నియమాలను పాటించడం అంటారనమాట. మనం కూడా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా కృష్ణుడు కృష్ణుడి క్యారెక్టర్ చేసేటప్పుడు ఆ కఠిన నియమాలన్నీ పాటించి నేల మీద పడుకోవడం, ఇవి ఇవన్నీ మనకి పురాతనంగా హిందూ హిందూ ట్రెడిషన్స్ లో కఠిన నియమాలు అంటే అవే.
కఠిన నియమాలు నాకు తెలిసి ఎలాగే ఉంటాయంటే ఇవన్నీ సాత్వికమైన విషయాలు చేయడానికి మనకు కష్టమయ్యి కఠిన కఠిన నియమాలు అన్నామేమో అని నా
అంతే అంటే ఎగ్జాక్ట్
ఏంటంటే అది అంటే నిష్ఠగా చేయ ఇంకా కరెక్ట్ పదం ఏంటంటే
నిష్ఠ కరెక్ట్
రైట్ సో మనకి కఠినమైంది
మనకి కఠినమైంది అవును. అలాగే ఇప్పుడు ఇప్పుడు నా ఉద్దేశంలో మోడర్న్ పాయింట్ లో ఏంటంటే మనకి అంటే మనకి ప్రియమైనవి ఏవి చేయకపోవడం, అది సింపుల్ గా చెప్పాలంటే మనకి ఏదైతే ప్రియమైనదో అది వదిలేయడం. సో ఈ నియమాలు పాటించే సమయాన్ని ఈ నియమాలు పాటించే అవకాశాన్ని ఆడవారికి మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఇస్తుంది అనమాట. ఆ కోణంలో ఏ శాస్త్రం ఏం చెప్పింది అనేది ఆయన చెప్తున్నాడు అనమాట. సో ఒకటేంటంటే బేసికల్లీ ఇప్పుడు యజుర్వేద తైత్రీయ సంహిత అని ఉంది, అందులో ఏం చెప్తారంటే ఆడవాళ్ళు జుట్టును దూకోకూడదు, కళ్ళకు కాటుక పెట్టుకోకూడదు, అలాగే గోళ్ళు కత్తిరించకూడదు ఇట్లాంటివన్నీ, అలాగే సెక్షువల్ రిలేషన్షిప్స్ సో ఇవన్నీ ఉండకూడదు మంత్లీ పీరియడ్స్ టైంలో ఎందుకు. అలాగే వశిష్ట ధర్మ కూడా అలాగే చెప్తుంది సంథింగ్ లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా నేల మీద పడుకోవడం, పొద్దున నిద్రపోకుండా ఉండడం, అంటే పొద్దున అంటే సూర్య సూర్య సూర్యోదయం అయిన తర్వాత నిద్రపోకుండా ఉండటం, అలాగే మాంసాహారం తినకుండా ఉండడం, నక్షత్రాలు చూస్తూ గడపడం, లేకపోతే బాగా నవ్వడం అతిగా అంటే చెలోక్తులు విసురుతూ అట్లాగా, దీనికి ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్నాం అన్నమాట.
నవ్వడం అనేది చెయ్యాలి, నవ్వడం చెయ్యాలి అనే చేయకూడదు అని
చేయకూడదని.
ఓకే ఓకే
అంటే అంటే దాన్ని మనం వర్చువల్ యాక్చువల్ గా అదే మీనింగ్ మనం తీసేసుకోకూడదు. ఇప్పుడు షుడ్ నాట్ లుక్ ఎట్ ప్లానెట్స్ అని ఉందనుకో, దానికి అతను ఏం చెప్పాడు అనేది ఆ శాస్త్రంలో దానికి ఇంటర్ప్రిటేషన్ తీసుకుని మనం అర్థం చేసుకోగలగాలి అనమాట. అంటే ఊరికే అంటే యా అంతే కదా, వేదం కూడా ఇలాగే చెప్తుంది, ఒక సెంటెన్స్ ఉంటుంది దానిని మీనింగ్ లేయర్స్ లో మీనింగ్ ఉంటుంది. సంస్కృత భాషలో ఉన్న సౌలభ్యం అనమాట అది, లేయర్స్ లో ఉంటుంది, లేయర్స్ లో ఉన్న మీనింగ్ ని మనం అర్థం చేసుకోగలగాలి. సో ఇవన్నీ రెగ్యులేషన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఎందుకు అంటే ఇవి బేసిక్ గా మనకి ప్రియమైనవి అనమాట. హాయిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకోవడం, అతిగా వాగడం, ఇవన్నీ మనకి ప్రియమైనవి. అలాగే నేల మీద మంచి పరుపు మీద పడుకోవడం ఇష్టం కాబట్టి అది చేయకూడదు.
ఓకే ఓకే.
సో ఇంకోటి ఏంటంటే పొద్దున్న నిద్రపోవడం, అంటే రాత్రి త్వరగా పడుకుంటే పొద్దున్న త్వరగా లేవచ్చు. ఇవన్నీ నాకు కష్టమైన విషయాలు యాక్చువల్ గా ఈయన చెప్పేవన్నీ. సో యా సో ఇవన్నీ కూడా కఠిన నియమాలు, నిష్ఠగా పాటించవలసిన నియమాలు అన్నమాట. సో ఇవన్నీ ఎందుకు అంటే ఇవి తపస్సు చేసిన ఫలాన్ని స్త్రీలకు ఇస్తుంది అనమాట బేసిక్ గా.
వెరీ గుడ్, వెరీ గుడ్ ఇంటర్ప్రిటేషన్ అనాలా లేకపోతే ఇది యాజ్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ అనాలా? బట్ యా
సో ఇప్పుడు ఏంటి ఉమెన్ కి ఇప్పుడు చాలా మంది అనుకుంటారంటే అంటే ఏంటి ఉమెన్ తన ఇష్టం వచ్చినట్టు తను చేయకూడదా, శాస్త్రాలు చెప్పినట్టు ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా నియమాలు పాటించాలా అంటే ఇట్స్ ఆల్ యువర్ విష్. మళ్ళీ అగైన్ ఎవరో కూడా ఇప్పుడు నిన్ను వచ్చి నన్ను పాటించకపోతే నిన్ను చంపేస్తా అట్లాంటివి ఎవరు చెప్పరు ఇక్కడ. సో ఓకే సో ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే విమెన్ కి స్పెషల్ ఇంక్లినేషన్ ఉంటుంది ఈ ఈ మేకప్ చేసుకునే ఇష్టాలు చాలా ఉంటాయి. అది ఈ మధ్యన మెన్లో కూడా చూస్తుండి ఉండొచ్చు మనం, కానీ హిస్టారికల్గా చూసుకుంటే అది విమెన్ విమెన్ డిపార్ట్మెంట్ అది. ఏది మేకప్ చేసుకోవడం, బాగా రెడీ అవ్వడం.
ఫేర్ అండ్ లవ్లీ వచ్చినప్పుడు మెన్ కూడా రాసుకున్నారు, నువ్వు చెప్పద్దు కానీ మేబీ ఫేర్ అండ్ హ్యాండ్సమ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అంటారు. బట్ ఎనీవేస్ అంటే
అంటే అది ఎలా వచ్చింది అంటే, సి ది సిక్స్ బ్యాక్ ఇవర్ అంటే, సి అగైన్ ఇట్స్ ఆల్ కన్స్యూమరిజం లో నుంచి వచ్చిన ఇది కదా ఇది. నిజానికి పాతకాలపు మెన్నుని ఫోటోలు చూసినా కూడా నువ్వు అబ్బా ఏంట్రా నాయన అన్నట్టు ఉంటారు, అంటే అనకూడదు. బట్ ఇఫ్ యు సీ 1800s పిక్చర్స్ చూసా అనుకో,
యా మన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి యావరేజ్ మేల్ పర్సన్, ఎందుకంటే వి కెనాట్ బ్లేమ్ అవర్ సెల్స్ ఆల్సో, మనకి ఆ సైకిల్లోకి వెళ్ళిపోయింది. ఓకే కరెక్ట్. బట్ ఏంటంటే నువ్వు చెప్పే పాయింట్ ఏంటంటే అలంకారానికి వాళ్ళు విధిస్తారు, అంటే వాళ్ళ వాళ్ళ ఇది ఉంటుంది అనేది, దట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ. అంటే వాళ్ళే చేసుకుంటారు అంటే, ఇప్పుడు మహారాజులు ఇలాంటి వాళ్ళు వాళ్ళు కూడా స్వర్ణకాంతం ఇవన్నీ
పెట్టుకోవడం కదా.
బట్ స్టిల్ స్టిల్ జనరల్ యావరేజ్ ఉమెన్ ఎట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు చేసుకుంటున్నారు అనేది అక్కడ దానిలో.
ఈవెన్ నౌ కాస్మెటిక్ ఇండస్ట్రీ ఇస్ లార్జ్లీ ఫీమేల్ స్టఫ్ ఏ కదా వచ్చేది అందులో, ఇట్స్ నాట్ ఎ మేల్ సెంట్రిక్, మేల్ మెజారిటీ ఇది కాదు అది.
ఓకే ఓకే, సో ఓకే మనం మళ్ళీ పాయింట్ లోకి వద్దాం. సో అప్పటి ఇవి జరుగుతున్నాయి అనేది చెప్తున్నాం.
సో అలాగే కింద పడుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళకి అక్కటి నియమాలు పాటించే అవకాశాన్ని మంత్లీ ఆ 3 రోజులు వాళ్ళది పాటించాలన్నమాట.
ఓకే
ఓకే. సో అలాగే ఇంకోటి ఏంటంటే,
సో దీనికి తపఃఫలితం అంటే నియమనిష్టలతో చేసే తపస్సుకి ఎంతైతే ఫలితం ఉంటుందో దీనికి ఇది కూడా ఒక 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 రకమైన ఫోకస్ చేయడము లేకపోతే తపస్సు లాగా ఉంటుంది అనేది నా అండర్స్టాండింగ్. సో అప్పుడు మనకు ప్రియమైన ఏవైనా కావచ్చు మనం వాటిని ఆ 3 రోజులు వదిలేసి చేయాలి అని, చేయకూడదు అంటే అప్పటి కాలంలో అలాంటి అవసరం లేదు కాబట్టి దీస్ ఆర్ ది రికమెండెడ్ థింగ్స్. అంటే నువ్వు తపస్సు చేయడం చేయకూడదు నీ చేతిలో ఉంది.
సో నేను కనుక ఉండుంటే, నేను గనక ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రియమైనవి చేయకూడదు అంటే లైక్ టీవీ ఛానళ్ళు చూడటం, ఫోన్లో గంటలు గంటలు మాట్లాడటం, లేకపోతే కారుల్లో అవసరమైన దానికి మించి ఎక్కువ తిరిగేయడం. యాక్చువల్గా తిరగకూడదు అంటారు, ఎక్కువ తిరగద్దు నువ్వు, ఇది సెన్సిటివ్ గా ఉంటుంది బాడీ, నీ బాడీ ఆ టైంలో తిరగద్దు అని చెప్తారు.
సో అంటే దీనిలో ఏంటంటే ఇమోషనల్ గా నువ్వు ఏవైతే అది ఏదైనా ఎక్సెస్ అవ్వచ్చు, నువ్వు సంతోషంగా ఉండడం ఎక్సెస్ అవ్వకూడదు, అదే దుఃఖంగా ఉండడం ఎక్సెస్ అవ్వకూడదు. సో వీటన్నిటిని సమతుల్యంగా మెయింటైన్ చేయాలని అంటే ఈ నియమ నిష్టలు, మనం ఉపవాసం చేసిన దానికి పరమార్థం అదే, లేకపోతే వేరే ఏమైనా చేసినా కూడా పరమార్థం అదే. సో ఆ కాంటెక్స్ట్ లో చెప్పావు, ఇది అర్థం చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్.
అలాగే సెల్ఫ్ ప్యూరిఫైయింగ్ ప్రాసెస్, మెన్స్ట్రువేషన్ యాజ్ ఎ సెల్ఫ్ ప్యూరిఫైయింగ్ ప్రాసెస్ ఒకటి. ఇంకొకటి సెల్ఫ్ ప్యూరిఫైయింగ్ అంటే మనంతట మనం అశౌచం నుంచి దూరం అవడం అనమాట, అశౌచాన్ని మనంతట మనం తొలగించుకోగలగడం. సంథింగ్ లైక్ మనం మన బాడీ చేసుకుంటుంది అది, అలాగే ఎక్సెస్ అపాన వాయువు మనలో ఉంటే, అపాన వాయువు అంటే మన మూత్రం కానీ అలాంటివి. సో అపాన వాయువుని ఎక్సెస్ ఉంటే మన బాడీ తనంతట తను రిమూవ్ చేసుకుంటుంది ప్రతిరోజు. సో అట్లాగే అది సెల్ఫ్ ప్యూరిఫైయింగ్ ప్రాసెస్ అనమాట. మెన్స్ట్రుయేషన్ సెల్ఫ్ ప్యూరిఫైయింగ్ ప్రాసెస్ ప్రతి మహిళలో, అది యాక్చువల్గా మెన్లో ఉండదు, అది మెన్కి ఆ క్యాపబిలిటీ ఉండదు.
అవును,
అంటే బాడీలో ఇంకా ఏవైనా నిషిద్ధ పదార్థాలు కానీ తేడాగా ఉంటే కానీ తనకు తాను తొలగించుకునే అవకాశం మెన్కు ఉండదు, విమెన్కు ఉంటుంది అనమాట.
రైట్.
సో శౌచ రెండు కూడా మీనింగ్స్, మనకు సాంస్క్రిట్ మీనింగ్ లో తీసుకుంటే శౌచ అశౌచ రెండు సేక్రెడ్ అవసౌచం కూడా సేక్రెడ్. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, మనకి కొత్త ఒక పిల్లాడు పుట్టినప్పుడు మీరు బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ లో, మిగతా ఫ్యామిలీస్ లో కూడా ఉంటాయి నాకు తెలిసి, ఇది ఎవరు పాటిస్తున్నారో లేదు తెలియదు కానీ బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ లో చూస్తే మనకి పురుడు ఉంటుంది,
అది మిగతా వాటిలో కూడా. యా బట్ ఎనీవేస్, యా చెప్పు.
ఉంటుంది, కొంతమంది పాటిస్తారు కొంతమంది పాటించకపోవచ్చు. ఈవెన్ ఇన్ బ్రాహ్మిన్స్ ద సేమ్ థింగ్, బట్ ఐ నో అబౌట్ బ్రాహ్మిన్స్. సో పురుడు ఉంటుంది, పురుడు అశౌచం యాక్చువల్ గా, కానీ ఇట్స్ ఇట్స్ సీక్రెట్. పురుడు సీక్రెట్, అశౌచం కూడా సీక్రెట్. అలాగే ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయిన తర్వాత 11 రోజుల్లో 10 రోజుల్లో ఉంటుంది, అది కూడా సీక్రెట్. సో మంచి చెడు రెండు సీక్రెటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే చెడు పోయే సమయం కాబట్టి పోతుంది, మంచి వస్తుంది కాబట్టి వస్తుంది,
అంతే. అవును,
సో
కరెక్ట్.
యా, సో ఆయన ఏం చెప్తారంటే ప్రాక్టీస్ ఆఫ్ ధర్మ ఇస్ ప్యూరిటీ, ప్రాక్టీస్ ఆఫ్ అధర్మ ఇస్ ఇంప్యూరిటీ. ఓకే
ఓకే.
సో ఎనీవే, సో అక్కడ ఏంటంటే మనుస్మృతి ఏం చెప్తుందంటే అధర్మాలు 3 రకాలు అన్నమాట. దోస్ కమిటెడ్ త్రూ బాడీ, త్రూ స్పీచ్, త్రూ మైండ్. ఓకే, సో నో మెన్స్ట్రుయేషన్ యాజ్ అ సెల్ఫ్ ప్యూరిఫైయింగ్ ప్రాసెస్ దట్ ఫ్రీస్ వన్ ఫ్రమ్ పాప, అంటే పాపం సిన్ అనే మనం అనుకుంటాం కానీ దేర్ ఇస్ అ డిఫరెన్స్. అగైన్ మనం మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి,
నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడుకుందాం.
యా, ఇన్కర్డ్ ఫ్రమ్ అధార్మిక్ యాక్షన్స్ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు వేదాస్. వేదాల్లో కూడా యజుర్వేద తైత్రీయ సంహిత అని ఉందిట. అందులో ఏం చెప్తాడంటే ఇంద్రుడు, ఒక స్టోరీ ఉందన్నమాట, ఆ స్టోరీలో ఇంద్రుడు విశ్వరూప అనే ఒక రాక్షసుడిని చంపేస్తాడు. రాక్షసుడు కాదు ఆయన, ఆయన దేవతల యొక్క రెండవ గురువు, బృహస్పతి మొదట ఆయన, రెండవ గురువు విశ్వరూపుడు.
ఓకే,
విశ్వరూపుడిని ఇంద్రుడు చంపుతాడు. ఇంద్రుడు చంపడం వల్ల ఇంద్రుడికి పాపం తగులుతుంది, పైగా అది బ్రహ్మహత్య, బ్రహ్మహత్యా పాతకం అంటారు దాన్ని. ఎందుకంటే తన గురువునే తను చంపేశాడు కాబట్టి.
ఓకే రైట్.
సో అప్పుడు ఇంద్ర, అది అధర్మం కదా మరి, అప్పుడు ఏం చేస్తాడంటే ఇంద్ర వాజ్ ఏబుల్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ దిస్ యాక్ట్ ఆఫ్ అధర్మ ఓన్లీ వెన్ ద ఎర్త్ ట్రీస్ అండ్ ద విమెన్ అగ్రీ టు టేక్ 1/3 ఆఫ్ బ్రహ్మహత్య పాప.
ఓకే,
వాళ్ళు ఈ ముగ్గురు తీసుకుంటారు ఆ పాపాన్ని. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ విమెన్ బిగాన్ టు మెన్స్ట్రువేట్ వన్స్ ఎవ్రీ 28 to 30 days.
ఓకే,
ఇన్ రిటర్న్ ఇంద్రా గేవ్ విమెన్ ద బూన్ దట్ దే విల్ బి ఏబుల్ టు గివ్ బర్త్ టు చిల్డ్రన్ ఆఫ్టర్ దేర్ మెన్సెస్. వాట్ ఈస్ ద సింబాలిజం ఫర్ దిస్? అంటే ఏంటంటే ఆడవాళ్ళు మెన్స్ట్రుయేషన్ అవడానికి ఒక చిన్న ఒక కథ ఉందన్నమాట.
దైవ కార్యం అనేది అనే విధంగా థియాలజీలో మనకి, మన థియాలజీలో, మన థియాలజీలో మెన్స్ట్రుయేషన్ అనే దానికి ఒక దైవ కార్యాన్ని ఆపాదించి ఇది చేశారు. అంటే అది అశౌచమైన విషయం అనేది ఎలాగా అశౌచం ఇది అంటే బ్రహ్మహత్యాపాతకం ఇంద్రుడికి అది అశౌచం కాబట్టి దానిలో 1/3 ఉమెన్ మహిళ తీసుకుంది కాబట్టి అలాగా అశౌచం, అదర్వైజ్ ఇట్ ఈస్ అది అశౌచం కాదు అని అనుకోవచ్చు. లేకపోతే ద వే వి ఇంటర్ప్రెట్ ఈస్ యునో దాన్ని బట్టి ఆధారపడుతుంది. బట్ ఏదైనా కానీ ఇదేదో సోషల్ ట్యాబు కాదు అనేది మన మన థియాలజీలోనే
సింబాలికల్లీ వాడు ఏం చెప్తున్నాడు అంటే ఆ స్టోరీలో సింబాలికల్లీ రిప్రజెంట్స్ ఎంటైర్ గ్యామెట్ ఆఫ్ హిందూ నోషన్స్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ యాజ్ ఎ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఒకవైపు నుంచేమో మెన్స్ట్రుయేషన్ ని బ్రహ్మహత్యా పాతకంలో 3వ భాగంగా పేర్కొని, ఇంకోవైపు ఏమో అది చిల్డ్రన్ బర్త్ కి కారకంగా చూపెడుతున్నాడు.
అవును రైట్.
సో ఇట్ ఈస్ సంథింగ్ ఎ ప్రాసెస్ వేర్ షీఈస్ ఫ్రీయింగ్ ఫ్రమ్ సిన్, అది ఐడియా అక్కడ.
సో
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంకొక అద్భుతమైన పాయింట్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ జరుగుతున్నప్పుడు బ్లడ్ ఒకటే కాదు కదా వచ్చేది, అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఉంటే అది వచ్చేస్తుంది బయటికి.
అవును అవును.
సో యాక్చువల్ గా ఇది జీవాత్మ ఒక ఎగ్ ను చంపేస్తున్నట్టు,
చంపేస్తున్నట్టు అనుకోవచ్చు, లేకపోతే అది అన్యూస్డ్ కాబట్టి అది వస్తున్నట్టు. చంపేస్తున్నట్టు అనేది నేచర్ రైట్,
కరెక్ట్ కరెక్ట్. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, కానీ ఎగ్ డిశ్చార్జ్ అయిపోవడం వల్ల ఒక బర్త్ ఫెయిల్యూర్ అయ్యింది అనమాట. అంటే ఈ లోపల ఎవరైనా ఆ ఎగ్ అన్ఫెర్టిలైజ్ చేసి ఉంటే గనక ఎగ్ ఫెర్టిలైజ్ అయి ఉండేది. కపుల్ కపుల్ బేసిక్ గా ఏం చేశారు, అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ గా వదిలేశారు దాన్ని. కపుల్ ఆమె పెళ్ళి అయ్యి ఉండవచ్చు, పెళ్ళి అయ్యి ఉండకపోయి ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడేంటి ఆన్ ది, సో ఇప్పుడేంటి నువ్వు అది ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ యు ఆర్ హ్యావింగ్ ఏ సిన్ విత్ యూ. ఒక ఇండివిజువల్ సోల్ని ఫిజికల్ యూనివర్స్లోకి తీసుకొచ్చే అవకాశాన్ని నువ్వు కోల్పోయినట్టు
కోల్పోయినట్టు, లేకపోతే అవకాశం దొరకపోయి ఉండొచ్చు.
అవకాశం,
ఎనీవేస్
అవకాశం తనకు దొరకపోయి ఉండొచ్చు.
కరెక్ట్. యా, సో నెక్స్ట్,
సో సంథింగ్ లైక్ అబార్షన్, ప్రివెంటింగ్ ఏ చైల్డ్ ఫ్రమ్ టేకింగ్ ఏ బర్త్ ఈ సిమిలర్ టు మర్డరింగ్ ఏ పర్సన్ అక్కడ అలా అలా అని. సో ఇన్ ఇన్ బోత్ కేసెస్ ఏ జీవాత్మ, ఇన్ బోత్ కేసెస్ ఏ జీవాత్మ ఇస్ బీయింగ్ రాబ్డ్ ఆఫ్ హిస్ ఆపర్చునిటీ టు ఎక్స్పీరియన్స్ ఫిజికల్ యూనివర్స్.
ఓకే ఓకే.
సో అబార్షన్ జరుగుతున్నప్పుడు కూడా దీన్ని భ్రూణ హత్య అంటాం మనం. అబార్షన్ జరిగేటప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మళ్ళీ హిందూ స్క్రిప్చర్స్ నుంచే వచ్చింది అది, భ్రూణ హత్య అనే పదం. సో ఈ భ్రూణ హత్య జరుగుతుంది కాబట్టి నువ్వు మెన్స్ట్రువల్ సైకిల్లో వెళ్తున్నావు బేసిక్ గా. మెన్స్ట్రువల్ సైకిల్ ని నువ్వు పాటిస్తూ, మెన్స్ట్రువల్ సైకిల్ నువ్వు పాటిస్తూ నువ్వు ఇప్పుడు గనక సెల్ఫ్ ప్యూరిఫై, నువ్వు ఇప్పుడు గనక నువ్వు నిష్ఠతో ఉంటే నువ్వు ఆ పాపం నుంచి కూడా బయటకు వచ్చేస్తావు ఆ 3 రోజుల్లో. అది దేర్ ఇస్ ఎ క్లియర్ ఇండికేషన్ ఇన్ ద వేదాస్ ఇట్ సెల్ఫ్ అబౌట్ మెన్స్ట్రుయేషన్ బీయింగ్ ఎ సెల్ఫ్ ప్యూరిఫైయింగ్ ప్రాసెస్ అండ్ అమంగ్ అదర్ థింగ్స్ ఇట్ ఫ్రీస్ విమెన్ ఫ్రమ్ పాపం ఇన్కర్డ్ డ్యూ టు అన్ఫర్టిలైజేషన్ ఆఫ్ దేర్ ఎగ్. అది సో దిస్ ఈస్ అబౌట్ ఇది. సో ఇంకా మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం ఆనంద్.
వెళ్దాము, దీన్ని ఒక ఒక ప్రాపర్ కన్క్లూషన్ ఇచ్చేసి మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. సో ఇదేంటి, నితిన్ శ్రీధర్ గారి పుస్తకంలో ఇవి మన శాస్త్రాల్లో చెప్పబడిన విషయాలు, మన శాస్త్రాల్లో ఉన్న అవుట్లుక్ ఇలా ఉంది. సో ఇంత ఇంత ఉదాత్తంగా ఇంత ఇంత గొప్ప భావాలతో ఉన్న దాన్ని మనం ఛేదించేసి హిందూస్ అంటే ఏంటి, మెన్స్ట్రువల్ ఇప్పుడు మన శబరిమల కాంటెక్స్ట్ లో మాట్లాడుకుంటే ఇంత ఉదార్తమైన భావాలు ఉన్న వాళ్ళు ఇలాంటి ఒక నియమం ఎందుకు పెట్టారు? వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడానికి కాదు, దట్ ఈస్ ఓన్లీ ఏ డిస్టింక్షన్. సో ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ ద డాట్స్. నువ్వు చెప్పిన విషయాన్ని మనం మన మన కాంటెక్స్ కి మనం ఇంటర్ప్రిట్ చేసుకుంటే సో ఇలాంటివి ఉన్నాయి. వేరే కల్చర్స్ లో ఎలా ఉంటుంది అనేది ముందు ఫస్ట్ భాగంలో చెప్పుకున్నాము. వేరే కల్చర్స్ ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు రెడ్ టెంట్ మూవ్మెంట్ అనేది, టెంపుల్ మూవ్మెంట్ అనేది ఎలా జరుగుతుందో, మనకి అలాంటివి ఎప్పుడో ఉన్నాయి, అలాంటివన్నీ ఉన్నాయి. సో ఇట్ ఈస్ లైక్ ఎ సైకిల్. సో ఇదండి, సో సో ఈ విషయాలు గమనించేటట్టయితే మనకున్న భావాలు అనేవి ఎంత ఎంత గొప్పగా ఉన్నాయి. వాటిలో మేబీ ఇంప్లిమెంటేషన్ లో ఎక్కడైనా పొరపాటు జరుగుండొచ్చు, తర్వాత విషయాలు జరుగుండొచ్చు, కానీ బట్ దీస్ ఆర్ సంథింగ్ దట్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్. సో మీరు మీకు వీలుంటే కనుక ఈ పుస్తకాన్ని తీసుకోండి. ఈ పుస్తకం శబరిమల, ద శబరిమల ఇష్యూ, మెన్స్ట్రుయేషన్ అక్రాస్ కల్చర్స్. నితిన్ శ్రీధర్ గారి
మనకి ఇంకా మనకి 4 భాగాలు ఇంకా మిగిలి ఉన్నాయి ఆనంద్. నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో మెన్స్ట్రుయేషన్ యాజ్ ఎ పీరియడ్ ఆఫ్ సేక్రెడ్ సెలబ్రేషన్ అండ్ పీరియడ్ ఆఫ్ రెస్ట్, అంటే అది మనం విశ్రాంతి తీసుకోవడానికి అట్ ద సేమ్ టైం ఒక సేక్రెడ్ పవిత్రమైన ఎంజాయ్మెంట్ కి అది ఎలా కారకం అవుతుందో కూడా చూద్దాం నెక్స్ట్.
తప్పకుండా తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాము. ఇప్పుడు క్విక్ గా మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేద్దాము. సో ఇక్కడ చేసాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాన్ ట్రాన్స్లేటబుల్స్, సాంస్క్రిట్ నాన్ ట్రాన్స్లేటబుల్స్ అనే కాన్సెప్ట్ మనం లాస్ట్ వీక్ ఆ 5 అనుకుంటా డైజెషన్, కల్చరల్ డైజెషన్ గురించి చెప్పుకున్నాం అండి. యోగాని ఎలా డైజెస్ట్ చేస్తున్నారు, డైజెస్ట్ చేసుకున్నారు, లేకపోతే టూత్ పళ్ళ స్టార్టింగ్ ఫ్రమ్ టూత్ బ్రష్ నుండి, లేకపోతే బొగ్గు మనం వాడి మనం పళ్ళు తోకునే దగ్గర నుండి యోగా దాకా ప్రాణాయామం దాకా ఎలా వచ్చారు అనే దాని కాంటెక్స్ట్ లో కల్చరల్ డైజెషన్ కి కౌంటర్ ఇస్తూ సాంస్క్క్రిట్ టెర్మినాలజీ తోటి నాన్ ట్రాన్స్లేటబుల్స్ ఉన్న సాంస్క్రిట్ ని, అంటే నాన్ ట్రాన్స్లేటబుల్స్ అంటే ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను అనంత 2 మినిట్స్, దాని తర్వాత నువ్వు టాపిక్ లోకి నువ్వు వెళ్ళిపో. నాన్ ట్రాన్స్లేటబుల్స్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక భాష నుండి ఇంకో భాషకి మనం తర్జుమా చేస్తాం. ఏదైనా మనం ఆకలి అంటే హంగర్ అని మనం తర్జుమా చేసుకోవచ్చు బేసిక్ ఇవి. కానీ కొన్ని ఆ కల్చర్ తోటి ముడిపడ్డ కొన్ని భావాలని మనం వేరే వేరే లాంగ్వేజ్ లోకి అదే భావంతో, లేకపోతే అదే ఉద్దేశంతో మనం దాన్ని తీసుకురాలేం, ట్రాన్స్లేట్ చేయలేం. సో వాటిని నాన్ ట్రాన్స్లేటబుల్స్ అంటారు. ఇవి ప్రతి భాషలో ఉంటాయి. సంస్కృతంలో ఉన్న వాటికి చాలా గొప్ప రీజన్స్ ఉంటాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. అది ధార్మికంగా ఎలా రిలేట్ అయ్యి ఉన్నాయి కూడా మనం మాట్లాడుకుందాము. కాకపోతే ఇక్కడ నేను కొన్ని రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు అర్థం కావడానికి. మనం జుగాడ్ జుగాడ్ అనే వర్డ్ యూస్ చేస్తాం, జుగాడ్ చేసాము, అది సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ఎక్కువ యూస్ చేస్తున్న పదం మన మన ఇండియన్స్. ఎందుకంటే ఏదైనా ఒక ఫిక్స్ ని మనం చేయాలంటే మనం ఒక దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఒకటి ఇది చేస్తాం. సో దానికి కరెక్ట్ పదం మనకి ఇంగ్లీష్ లో దొరకపోవచ్చు, జుగాడ్ అని దాన్ని జుగాడ్ అని అంటాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది నాన్ ట్రాన్స్లేటబుల్. అలానే జపనీస్ భాషలో నాకు చాలా ఫేవరెట్ పదం ఇది, ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి, సుండోకు అంటారు. సుడోకు కాదు, సుండోకు. సుండోకు అంటే ఏంటంటే ఒక పర్సన్ తన పుస్తకాలు, తనకి అభిమానించే పుస్తకాలన్నీ కొని పక్కన పెట్టుకుని ఎప్పుడో చదువుతానులే అని చెప్పి పక్కన పెట్టుకుంటాడట. అది ఒక పైలప్ అయిపోతుంది, ఒక 10-12 పుస్తకాలు అయిపోతాయి. సో అలాంటి కలెక్షన్ ని సుండోకు అంటారట, అంటే చదువుతానులేని. సో అది నాకు చాలా ఫేవరెట్ పదం. సో ఇలాంటివి చాలా ఉంటాయి. మెట్ట వేదాంతం అంటాము, లేకపోతే మహాశావిడ చాలా మెట్టగా ఉన్నాడరా అంటాం. దానికి మనకి తెలుగులో కొలోకియల్ గా ఉన్న పదం అది. సో ఇది కూడా నాన్ ట్రాన్స్లేటబుల్. అండ్ మనం ఇంకా మనం మాట్లాడుకుంటాము, తర్వాత ఇప్పుడు అనంత్ మాట్లాడతాడు. ధర్మం అనేది, ధర్మము అనేది మనం మతానికి మన మతంతో లేకపోతే వేరే వాటితో మనం పోల్చుకుని దానికి నియర్లీ యూనో ట్రాన్స్లేటబుల్ టర్మ్స్ పెడతాం, కానీ దానికి ఎగ్జాక్ట్ వర్డ్ ఇంగ్లీష్ లో లేదు. సో ఇలాంటివన్నీ నాన్ ట్రాన్స్లేటబుల్స్ కింద వస్తాయి. ఇప్పుడు మనం సంస్కృత్ లో ఎందుకు ఇలాంటివి ఉన్నాయి, ఇవి మనకి ఎలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఇప్పుడు అనంత్ మనం చర్చిద్దాం. అనంత్, ఐ థింక్ వీఆర్ హ్యావింగ్ ఇంకో 10 మినిట్స్ ఉంది. సో మనం దీని గురించి మాట్లాడుకుందాం.
సో మనం ఎగ్జాంపుల్సే ముందు మాట్లాడుకుంటూ వెళ్దాము సంస్కృతం గురించి ఇంకా పూర్తిగా నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా నితిన్ శ్రీధర్ గారిది ఇది కంటిన్యూ చేద్దాం అనంత్, నీకు ఓకేనా?
డెఫినెట్ గా సంస్కృతి, ఎందుకంటే ఇది చాలా మన సంస్కృతి గురించి స్పెసిఫిక్ గా చెప్దాము. మేబీ ఇది ఒక ఇంట్రొడక్షన్ కింద మీరు అనుకోవచ్చు.
సో ఇందాక బేసిక్ గా సంస్కృత్ లాంగ్వేజ్ లో మిగతా లాంగ్వేజెస్ కి సంస్కృతానికి తేడా ఏంటంటే, ఒకే పదం ఒక కొన్ని ఇంటోనేషన్స్ తో, అంటే కొంచెం ఉచ్చనీచాల్లో మాట్లాడితే సంథింగ్ లైక్ పెద్ద స్థాయిలో మాట్లాడితే, ఉచ్చ స్థాయిలో మాట్లాడామనుకోండి మనం, అదే పదాన్ని ఉచ్చ స్థాయిలో పలికితే ఒక అర్థం వస్తుంది, అధమ స్థాయిలో పలికితే ఇంకొక అర్థం వస్తుంది, మధ్య స్థాయిలో పలికితే ఇంకొక అర్థం వస్తూ ఉంటుంది. వేద పండితులందరూ అన్ని రోజులు అన్ని సంవత్సరాలు వేదం చదివేది, వల్లె వేయడం అంటారు, అవన్నీ చేసేది ఎందుకు అంటే వాళ్ళకి ఆ ఈ ఇంటోనేషన్ని పట్టుకుంటారు అన్నమాట వాళ్ళు. సంస్కృతం శబ్ద ప్రధానం అన్నమాట. అది మనకి వేదాల్లో కూడా దీని మీద ఒక కథ ఉంటుంది. ఇంద్రుడు వృతాసురుణ్ణి చంపడానికి వృతాసురుడు అనే ఒక రాక్షసుడు క్రియేట్ అవుతాడు, ఇంద్రుడు ఒక యజ్ఞం చేస్తాడు. సో వృతాసురుణ్ణి ఒక వ్యక్తిని చంపడం కోసం యజ్ఞం చేయడం మొదలు పెడితే తిరిగి వీడికే శత్రువయ్యే ఇంకొక వృతాసురుడు పుడతాడు అన్నమాట ఆ యజ్ఞం నుంచి. ఎందుకంటే మంత్రంలో ఉన్న ఒక చిన్న మిస్టేక్ వలన. సో ఇట్ సింబలైజెస్, ఆ స్టోరీ సింబలైజెస్ దట్ మంత్రం హ్యాస్ డిఫరెంట్ ఎఫెక్ట్. ఓకే, సో సంస్కృతంలో అది మెయిన్ అన్నమాట. సో ఇప్పుడు చూస్తే మీరు కాబట్టి ఏంటంటే, యాజ్ ఇట్ ఈస్ గా కల్చరల్ కాంటెక్స్ట్ మిస్ అవుతూ ఉంటుంది మనం ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏదైనా సరే. ఇప్పుడు మనం ఉదాహరణకి తెలుగులో కూడా కొన్ని అలాంటి పదాలు ఉంటాయి డెఫినెట్ గా. ఇప్పుడు మీరు చూడండి, ధర్మం అనగానే మనం రిలీజియన్ అంటాం, మనం ధర్మం అంటే రిలీజియన్ అంటాం. కానీ ధర్మం అనే పదానికి చాలా అర్థాలు ఉంటాయి. ధర్మం అనేది కేవలం ఒక మతం కాదు. ఓకే, ధర్మం అనేది రెస్పాన్సిబిలిటీ అనే అర్థంలో కూడా వస్తుంది, అంటే బాధ్యత అనే అర్థంలో కూడా వస్తుంది. అలాగే ధర్మం అనేది నా యొక్క సహజమైన ప్రాపర్టీ, అంటే నీళ్ళకి సహజమైన ప్రాపర్టీ ఏంటి, నీళ్ల యొక్క ధర్మం ఏమిటి అంటారు అప్పుడు. అంటే సహజమైన ప్రాపర్టీ ఈ ఫ్లో అవ్వడం సహజమైన ప్రాపర్టీ లిక్విడ్స్. సో ఈ దీని ఇది దాని ధర్మం అన్నమాట అది. సో ధర్మం అనేది రకరకాల కాంటెక్స్ట్ లో రకరకాలుగా వాడుతూ ఉంటాం మనం. సో ధర్మం ఈజ్ నాట్ రిలీజియన్. ఎవరైనా హిందూ ధర్మ అంటే క్రైస్తవ ధర్మం అన్నారనుకోండి, అది అది శుద్ధ అబద్ధం అనమాట, శుద్ధ తప్పది. ఎందుకంటే మతం అనేది మోర్ ఆర్ లెస్ ఒక చిన్న నేరో పార్ట్ అన్నమాట. వైష్ణవం అనేది మతం, శైవం అనేది మతం, వీర శైవం, లింగాయత్ ఇంకో మతం, ఇవన్నీ మతాలు. అంటే వాళ్ళకు ఒక బుక్ ఉంటుంది, ఒక పద్ధతి, అంటే ఒక బుక్ ఉంటుంది, ఒక ఫౌండర్ ఉంటాడు, ఒక ఫ్లాగ్ ఉంటుంది. ఈ బుక్ ఎవరికో ఒక మనిషికి దొరుకుతుంది, వాడు ప్రొఫెట్ అవుతాడు, అతని ద్వారానే దేవుడు మనతో మాట్లాడాడు, అతనికే బుక్ ఇచ్చాడు కాబట్టి అతను బ్లెస్డ్ చైల్డ్, మిగతా వాళ్ళందరూ అతను చెప్పింది వినాలి. ఇస్లాంలో చూసుకుంటే అదే జరుగుతుంది, ప్రొఫెట్. మోసెస్, మీరు ఓల్డ్ టెస్టమెంట్ తీసుకుంటే మోసెస్ ఉంటాడు. సో మతానికి ఒక ఫార్మాట్ ఉంది, ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు. ధర్మానికి అదేమీ లేదు. హిందూ ధర్మం మీరు చూసుకుంటే ఎవరో స్టార్ట్ చేయలేదు, ఏ దానికి ఒక స్పెషల్ గా ఒక బుక్ అంటూ లేదు. సో ఇవి ఇవి రాజీవ్ మల్హోత్రా గారు ఏం చెప్పారంటే, దీస్ ఆర్ నాన్ ట్రాన్స్లేటబుల్స్. ధర్మం అనేది ఇంగ్లీష్ లో కూడా ధర్మమే అవుతుంది. అనంత్, అనంత్ అనే అబ్బాయి, ఇండియాలో ఆ అబ్బాయిని అనంత్ అనే పిలుస్తారు, జపాన్ లో కూడా అనంత్ అనే పిలవాలి, యునైటెడ్ స్టేట్స్ లో కూడా అనంత్ అనే పిలవాలి. అంతేగాని ఒక ప్రాపర్ నౌన్ ని మనం ఇక్కడికి రాగానే మనం పేరు మార్చేసుకోలేం కదా. అనంత్ అనే దానికి ఈక్వల్ అంటే అర్థం లేదు ఇక్కడ. మేబీ ఉంది, ఇన్ఫినిటీ అని ఉందనుకోండి, ఇన్ఫినిటీ అని పిలవం కదా.
అవును, అనంత్ అంటే అంతం కానిది. మనం అంటే నువ్వు డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఒక పదానికే ఉంటాయి అన్న దానికి, అనంత్ అనే దానికి అనంత్, అనంతమైనది అంటే ఇన్ఫినిటీ అని అనుకోవచ్చు, ఎండ్ లేనిది,
ఎండ్ లేనిది. కానీ మనం అలా పిలవం ఎందుకు అంటే దానికి చాలా అర్థాలు ఉంటాయి. పైగా మనం ప్రాపర్ నౌన్, ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ సంథింగ్ విచ్ ఈస్ టోటల్లీ డిఫరెంట్.
అవును,
సో అందుకని మనం పిలవం. అనంత్ అనే అబ్బాయి డిస్టింక్ట్, డిస్టింక్ట్. ఆనంద్ అనే అబ్బాయి డిస్టింక్ట్, సో అతని పేరు ఎక్కడికి వెళ్ళినా డిస్టింక్ట్ కాబట్టి అతను ప్రాపర్ నౌన్ అయ్యాడు. ధర్మం కూడా అలాగే, ఇట్స్ ఎ నాన్ ట్రాన్స్లేటబుల్ సాంస్క్రిట్ వర్డ్ అన్నమాట అది.
అవును, ఇది కాంటెక్స్ట్ మనం చెప్పాలండి శ్రోతలకి. ఇప్పుడు ఏంటంటే ఇది ఇది డైజెషన్ కి మనం లింక్ చేసేటట్టయితే, ధర్మం ఇప్పుడు ఇందాక అనంత్ చెప్పినట్టు క్రిస్టియన్ ధర్మం లేకపోతే ఇస్లామిక్ ధర్మం అనడానికి లేదు. ఎందుకంటే అది దానికి రిలవెంట్ గా అక్కడ ఏమైనా పదాలు ఉంటే, లేకపోతే అక్కడ వాళ్ళు అలాంటి ప్రాక్టీస్ ఉంటే మనం అది ఆ ఇస్లామిక్ ధర్మమో లేకపోతే ఇంకొక ధర్మమో అని అని చెప్పచ్చు. కానీ అది లేదు కాబట్టి, సో ఇలాంటివి సాంస్క్రిట్ పదాలను ఊరికనే తీసుకొచ్చి ఇంకో దానికి అప్లై చేయడం అనేది కుదరని పని, అతకవు.
అతకవు.
సో అలాంటి అతకనప్పుడు వాటిని నాన్ ట్రాన్స్లేటబుల్స్ అన్నప్పుడు డైజెషన్ కి ఇవి కౌంటర్ కౌంటర్ గా నిలుస్తాయి అనేది మా పాయింట్, రాజీవ్ మల్హోత్రా గారు చెప్పిన పాయింట్.
నువ్వు జీర్ణీకరింపబడతావు అనమాట అప్పుడు ఆటోమేటిక్ గా. సో అప్పుడు ఏమవుతుందంటే, నువ్వు కూడా అందరిలాగానే యువర్ హిందూ, హీఈస్ ముస్లిం, హీఈస్ క్రిస్టియన్, హీఈస్ సిక్, వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. కానీ నీకు నాకు డిఫరెన్స్ ఉంది, వీఆర్ ఆల్ డిఫరెంట్
ఉంది.
సో ఐ కెనాట్ బి ఐ కెనాట్ బి ఆన్ పార్ విత్ ముస్లిం. ముస్లిం అనేవాడు అది రిలీజియన్, ఆ రిలీజియన్ లో దేర్ ఆర్ సమ్ బేసిక్ గా ఒక బుక్ ఉంది, ఆ బుక్ డాక్ట్రిన్స్ ఉన్నాయి, ఐ ఫాలో అవ్వకపోతే యు ఆర్ నాట్ ఎ ట్రూ ముస్లిం, యు ఆర్ డీమ్ టు బి ఏ ఫాల్స్ గై, యు ఆర్ డీమ్ టు బి ఈక్వల్ విత్ కాఫిర్ అంతే.
రైట్,
అహ్మదియాస్ అని ఉంటారు.
యునిక్ గా ఉండడంలో తప్పలేదు. మా పాయింట్ ఏంటంటే ఇలానే ఉండాలనే కాదు, యునిక్ గా ఉండడంలో తప్పలేదు, కాకపోతే అంతా ఒకటే అనేది ఒక మిత్. మన ధర్మంలో అలాంటిది ఎందుకు ఉందంటే, మనకి డిఫరెంట్ మతాలు ఉన్నా కానీ ఒక కామన్ ప్రిన్సిపల్ ఉంటుంది కాబట్టి దాని నుండి డిరైవ్ అయి ఉండొచ్చు, లేకపోతే మనకి చాలా ఉత్కృష్టమైన భావాలు ఉండడం వల్ల ఉండొచ్చు. అదే వేరే మతాల్లో ఉండాలని లేదు, అది అర్థం చేసుకోవాలి.
అన్ని మతాలు ఒకటే అనే కాంటెక్స్ట్ ఎక్కడ వస్తుంది అంటే, ఒక ఒక ప్లాట్ఫామ్, మీకు ఉదాహరణకి ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, దాని మీద రకరకాల యాప్స్ ఉంటాయి. ఈ యాప్స్ అన్నిటికి బేసిక్ గా ఈ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ కంపాటిబిలిటీ ఉంటుంది ప్రతి యాప్ కి. ఆ యాప్ ఈస్ డిఫరెంట్ బట్ ఇట్ హ్యాస్ ఎ రూట్, అదొక ఆండ్రాయిడ్ యాప్. అది
ఏం చెప్పావయ్యా?
ధర్మం అనేది ఒక ప్లాట్ఫామ్, ధర్మం అనేది ఒక ప్లాట్ఫామ్ అయితే, వైష్ణవిజం, శైవిజం, వీళ్ళందరూ వేదాలను ఒప్పుకుంటారు. దే హ్యావ్ ఇప్పుడు గౌడీయ వైష్ణవం అని ఉంది, ఇస్కాన్ అంటాం మనం. ఇప్పుడు వాళ్ళు భగవద్గీతను ఫాలో అవుతారు, వేదాలలో ఉన్నదే భగవద్గీతలో ఉంది అని వాళ్ళు నమ్ముతారు. వెదర్ దే వాళ్ళ క్లెయిమ్ కరెక్టా కాదా అనేది పక్కన పెట్టేస్తే, వాళ్ళు నమ్ముతారు. అది వాళ్ళు నమ్మినప్పుడు దే సీ వేదాస్ త్రూ భగవద్గీత.
అవును,
అంతే, దే ఆర్ నాట్ అగెయిన్స్ట్ అగెయిన్స్ట్ వేదాస్, అట్లీస్ట్ పర్ పర్ దేర్ పర్ రూల్ పర్ పర్ దేర్ ఫండమెంటల్ డాక్ట్రిన్ వాళ్ళు వేదాస్ కి అగెయిన్స్ట్ కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు భగవద్గీత నుంచి చూస్తారు వేదాస్ ని. శైవ్ శైవిజం శైవులు ఉన్నారు, శైవులు కూడా అంతే, గాణాపత్యులు అంతే, శాక్తేయులు అంతే, అఘోరీలు అంతే. సో ఎవరైతే ఫండమెంటల్ వేదాస్ కి అబైడ్ అయ్యి వాళ్ళ వాళ్ళ థాట్స్ నిర్మించుకుంటారో వాళ్ళు ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ అనుకోవచ్చు. ఎవరు మిగతా రిలీజియన్స్ గురించి, ఇప్పుడు ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ అలా అబైడ్ అవ్వవు.
అవ్వవు, అది తెలియదు. సో అది పక్కన పెడితే మనం మళ్ళీ క్విక్ గా ఇంకొక రెండు మూడు నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇంకొక క్లాసిక్ కేసు కూడా చెప్పుకుని మనం ముగించుదాం. నువ్వు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు ఓం బదులు ఊ అండము ఆ అండము చేస్తే సరిపోతుంది అనే ఒక ఒక పాయింట్ తీసుకొచ్చావు యోగాలో. కానీ మనకి శబ్దానికి సంస్క్రిట్, మనం మన మన ధార్మిక ప్రాక్టీసెస్ అన్నిటికీ సంస్క్రిట్ ని ఒక ఒక నిర్దిష్టమైన దీని వల్లే మనం అది పెట్టుకుంటూ వచ్చాం. యోగా మనం ధ్యానం చేసినప్పుడు ఓం అనే అనాలి, దానికి ట్రాన్స్లేట్ చేసి నువ్వు అల్లా అంటావో జీసస్ బాబా రామ్ దేవ్ చెప్పారట ఇప్పుడు యుఎస్ లో, ఈ బుక్ లోనే ఉంటుంది, బీయింగ్ డిఫరెంట్ బుక్ లోనే ఉంటుంది. సో అవి అప్లై కావు, ఎందుకంటే ఆ పర్పస్ ని బీట్ చేసేస్తుంది, ఆ పర్పస్ సర్వ అచీవ్ కాదు. నువ్వు నువ్వు ఫ్లెక్సింగ్ యువర్ బాడీ ఇస్ నాట్ యోగా. అలానే సూర్య నమస్కారాలు, నువ్వు సూర్య నమస్కారాలు నువ్వు ప్రతిదానికి ప్రతి ఒక్క ఆసనానికి 12 ఆసనాలకి 12 సూర్యుడిని కొలిచే ఇవి ఉంటాయి, సూర్యుడితో రిలేట్ అయిన మంత్రం ఉంటుంది, ఓం మిత్రాయ నమః ఓం రవయే నమః, ఇవన్నీ చెప్పాలి మనం సూర్య నమస్కారాలు చేసినప్పుడు. సో ఆ ఎండ్ ఎఫెక్ట్ అనేది దాని వల్లే ఉంటుంది. సో పాయింట్ ఏంటంటే ఇవి వీటిని మనం ట్రాన్స్లేట్ చేయలేము. ఇవి దీస్ ఆర్ ఓం మిత్రాయ నమః అంటే ఓం మై ఫ్రెండ్ అంటామా, అనలేంగా
అనంగా.
ఇంగ్లీష్ క్రిస్టియన్ యోగా అన్నారు మరి ఇప్పుడు, అంటే యోగాని సూర్య నమస్కారాలని ఇలా ప్యాకేజ్ చేస్తుంటే మనం ఓం మిత్రాయ నమః అనే ఉచ్చారణతో నువ్వు చెయ్యాలి యోగా అని అంటే, క్రిస్టియన్ యోగా క్రిస్టియన్ సూర్య నమస్కార సన్ నమస్కార ఏదో పెట్టాడు అనుకో, సన్ ప్రేయర్స్ అని, అప్పుడు నువ్వు ఓ మై ఫ్రెండ్ లేకపోతే ఓ అలాగా ఓ మై సన్ ఇలా చెప్పలేము, వినడానికి రాలేదు కాకపోతే అలా చెప్పలేము. సో దట్ అది కౌంటర్ చేయడానికి ఉపయోగపడే విషయాలు. సో సాంస్క్రిట్ నాన్ ట్రాన్స్లేటబుల్స్ గా ఉండడం వల్ల డైజెషన్ కి ఎలా అది బ్రేక్ అది అడ్డుకట్ట వేస్తుంది అనే విషయాన్ని సంస్కృతం గురించి ఆ భాష గురించి వాటి గురించి డీటెయిల్స్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం డీటెయిల్ గా తెలుసుకున్నాము. సో అదండి సాంస్క్రిట్ నాన్ ట్రాన్స్లేటబుల్స్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాము, అది కాంటెక్స్ట్ ఏంటో సెట్ చేసాం కాబట్టి నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఐ థింక్ వీఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది షో అనంత్.
షూర్ మందరికి మళ్ళీ ఒకసారి సండేని కొంచెం చూస్తూ అంటే ఇప్పుడు ఎంజాయ్ చేయండి అనేది నేను అనలేను, ఎందుకంటే సైనికులు చనిపోయినదే ఇంకా మైండ్ లో ఇట్ ఈస్ హాంటింగ్ ఆల్ ఆఫ్ అస్. సో మీరు కూడా వాళ్ళ వాళ్ళ కోసం మీరు దేవుణ్ణి ప్రార్థించండి, ఎవరు మతం వాళ్ళు వాళ్ళు. సో దట్స్ ఆల్ అబౌట్ ఫ్రమ్ దిస్ షో, అండ్ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.
సెలవు అండి, నమస్కారం, ఓం శాంతి.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం ఫిబ్రవరి 17, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.